ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే నష్ట ప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీ ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైశ్చికీ. భూమిజ్ఞాద్విరాందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామైహం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురౌ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణారఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సాగణాలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్తదేశతారిణే. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతీ నితి నామినే. శ్రీవార్షవానవీ దేవీ దయితాయ కృపాబ్ధయే కృష్ణ సంబంధ విజ్ఞాన దాయినే ప్రభవే నమః. మాధుర్యోజ్జ్వల ప్రేమాఢ్య శ్రీరూపానుగా భక్తిదా శ్రీగౌరకరుణాశక్తి విగ్రహాయ నమోస్తుతే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగా విరుద్ధాప సిద్ధాంతద్వాంతహారిణే. నమో గౌరకిశోరాయ సాక్షాద్వైరాగ్యమూర్తయే విప్రలంబారసాంబోధే ఆదాంబుజాయతే నమః. నమో భక్తి వినోదాయ సచ్చిదానందనామినే గౌరశక్తిస్వరూపాయ రూపానుగావరాయతే. గౌరావిర్భావభూమేస్త్వం నిర్దేష్టా సజ్జన ప్రియః వైష్ణవ సార్వభౌమ శ్రీ జగన్నాథాయతే నమః. వాంఛాకల్పతరుభ్యస్య కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామ్నే గౌరత్విషై నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. హే కృష్ణ కరుణాసింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. జయతాం సురతోర్పంగుర్మామందమతేర్గతి మత్సర్వస్వాపదాంబోజౌ రాధామదనమోహనౌ. దివ్యద్వృందారణ్యకల్పద్రుమాదః శ్రీమద్రత్నాగారసింహాసనస్థౌ ಶ್ರೀಮದ್ ರಾಧಾ ಶ್ರೀಲ ಗೋವಿಂದ ದೇವೋ ಪ್ರಶ್ರಾಲಿವೆ ಸೇವ್ಯಮಾನ ಸ್ಮರಾಮಿ ಶ್ರೀಮಾನ್ ರಾಸರಸಾರಂಭಿ ವಂಶೀವಟ ತಟಸ್ಥಿತಃ ಕರ್ಷಂ ವೇಣೋಸ್ವನೇರ್ ಗೋಪೀರ್ ಗೋಪಿನಾಥ ಶ್ರೀಯಸ್ತು ನಃ ತಪ್ತ ಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ರಾಧೇ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನುಸುತೇ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ್ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ 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 ರಾಮ 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 ಹರೇ ಹರೇ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ಯಸ್ಯ ದ್ವಿರದವಕ್ತ್ರಾದ್ಯಃ ಪರಿಷದ್ಯಾತ್ ಪರಸ್ಸತಂ ವಿಘ್ನಂ ನಿಘ್ನಂತಿ ಸತತಂ ವಿಶ್ವಾಕ್ಷೇಣಂ ತಮಾಶ್ರಯೇ ಪೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರೋಗ್ಯ ಕವಿತಾ ಶಾಖಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ ವಾಲ್ಮೀಕೇರ್ಮುನಿಸಿಂಹಸ್ಯ ಕವಿತಾವನಚಾರಿಣಃ ಶೃಣ್ವನ್ ರಾಮಕಥಾನಾದಂ ಕೋನಯಾಂತಿ ಪರಾಂ ಗತಿಂ ಯ ಪಿಬಂತ್ ಸತತಂ ರಾಮಚರಿತಾಮೃತಸಾಗರಂ ಅತೃಪ್ತಸ್ತಂ ಮುನಿಂ ವಂದೇ ಪ್ರಾಚೇತಸಮಕಲ್ಮಷಂ ಗೋಷ್ಪದೀಕೃತವಾರಾಸಿಂ ಅಶಕೀಕೃತರಾಕ್ಷಸಂ ರಾಮಾಯಣಂ ಮಹಾಮಾಲಾರತ್ನಂ ವಂದೇ ನೀಲಾತ್ಮಜಂ ಅಂಜನಾನಂದನಂ ವೀರಂ ಜಾನಕೀಶೋಕನಾಶನಂ ಕವೀಶಂ ಅಕ್ಷಹಂತಾರಂ ವಂದೇ ಲಂಕಾಭಯಂಕರಂ ಉಲ್ಲಂಘಸಿಂಧೋಸಲಿಲಂ ಸಲೀಲಂ ಯಃ ಶೋಕವನಿಂ ಜನಕಾತ್ಮಜಾಯಾಃ ಆದಾಯ ತೇನೈವ ದದಾಯ ಲಂಕಾಂ ನಮಾಮಿ ತಂ ಪ್ರಾಂಜಲಿನಾಂಜನೇಯಂ ಆಂಜನೇಯಮತಿ ಪಾಟಲಾನನಂ ಕಂಚನಾದ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ ಯತ್ರ ಯತ್ರ ರಘುನಾಥಕೀರ್ತನಂ ತತ್ರ ತತ್ರ ಕೃತಮಸ್ತಕಾಂಜಲಿಂ ಬಾಷ್ಪವಾರಿ ಪರಿಪೂರ್ಣಲೋಚನಂ ಮಾರುತಿಂ ನಮತರಾಕ್ಷಸಾಂತಕಂ ಮನೋಜವಂ ಮಾರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವಾನರಯುತಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ ಯಃ ಕರ್ಣಾಂಜಲೇರಸಂಪುಟೈರಹರಃ ಸಮ್ಯಕ್ ಪಿಬತ್ಯಾದರಾತ್ ವಾಲ್ಮೀಕೇರ್ವದನಾರವಿಂದಗಲಿತಂ ರಾಮಾಯಣಾಖ್ಯಂ ಮಧು ಜನ್ಮವ್ಯಾಧಿಜರಾವಿಪತ್ತಿಮರಣಾತ್ಯಂತಸ್ವಪದ್ರುವಂ ಸಂಸಾರ ಸವಿಹಾಯ ಗಚ್ಚತಿ ಪುಮಾನ್ ವಿಷ್ಣೋಪದಂ ಶಾಶ್ವತಂ ತದುಪಗತ ಸಮಾಸ ಸಂಧಿಯೋಗಂ ಸಮುದ್ರೋಪಮನಾರ್ಥವಾಕ್ಯಬದ್ಧಂ ರಘುವರಚರಿತಂ ಮುನಿ ಪ್ರಣೀತಂ ದಶಶಿರಶ್ಚವದಂ ನಿಶಾಮಯದ್ವಂ ವಾಲ್ಮೀಕಿ ಗುರಿ ಸಂಭೂತಾ ರಾಮಸಾಗರಗಾಮಿನಿ ಪುನಾತು ಭುವನಃ ಪುಣ್ಯಾಂ ರಾಮಾಯಣ ಮಹಾನದಿ ಶ್ಲೋಕಸಾರಜಲಾಕೀರ್ಣಂ ಸರ್ಗಕಲ್ಲೋಲ ಸಂಕುಲಂ ಕಾಂಡಗ್ರಾಹ ಮಹಾಮೀನಂ ವಂದೇ ರಾಮಾಯಣಾರ್ಣವಂ ವೇದವೇದ್ಯೇ ಪರೇ ಪುಂಸಿ ಜಾತೇ ದಶರಥಾತ್ಮಜೇ ವೇದ ಪ್ರಾಚೇದ ಸಾದಾಸೀತ್ ಸಾಕ್ಷಾತ್ ರಾಮಾಯಣಾತ್ಮ ವೈದೇಹಿ ಸಹಿತಂ ಸಮುದ್ರಮತಲೇ ಹೈಮೇ ಮಹಾಮಂಡಪೇ ಮಧ್ಯೆ ಪುಷ್ಪಕಮಾಸನೇ ಮಣಿಮಯೇ ವೀರಾಸನೇ ಸುಸ್ಥಿತಂ ಅಗ್ರೇ ವಾಚಯತಿ ಪ್ರಪಂಚನಸುತೇ ತತ್ವಂ ಮುನಿಭ್ಯೇ ಪರಂ ವ್ಯಾಖ್ಯಾಂತಂ ಭರತಾದಿಪ್ರವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ ವಾಮೇ ಭೂಮಿಸುತಾ ಪುರಶ್ಚ ಹನುಮಾನ್ ಪಶ್ಚಾತ್ ಸುಮಿತ್ರಾಸುತಾ ಶತ್ರುಘ್ನೋ ಭರತಶ್ಚ ಪಾರ್ಶ್ವದಲಯೋರ್ವ್ಯಾಷು ಕೋನೇಷು ಚ ಶ್ಚ ವಿಭೀಷಣಶ್ಚ ಯುವರಾಟ್ ತಾರಾಸುತೋ ಜಾಂಬವಾನ್ ಮಧ್ಯೆ ನೀರಸರೋಜಕೋಮಲರುಚಿಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ ನಮೋಸ್ತು ರಾಮಾಯ ಸಲಕ್ಷ್ಮಣಾಯ ದಿವ್ಯೈ ಚ ತಸ್ಮೈ ಜನಕಾತ್ಮಜಾಯೈ ನಮೋಸ್ತು ರುದ್ರೇಂದ್ರ ನಿಲೇಭ್ಯೋ ಮರುನುಸ್ತು ಚಂದ್ರಾರ್ಕ ಮರುದ್ಗಣೇಭ್ಯಃ ಅಸ್ತ್ರವಿಜಯತಾಂ ರಾಮೋ ಲಕ್ಷ್ಮಣಶ್ಚ ಮಹಾಬಲಃ ರಾಜಾ ಜಯತಿ ಸುಗ್ರೀವೋ ರಾಘವೇಣ ವಿಪಾಲಿತಃ ದಾಸೋಹಂ ಕೌಶಲೇಂದ್ರಸ್ಯ ರಾಮಸ್ಯ ಕ್ಲಿಷ್ಟಕರ್ಮಣಃ ಹನುಮಾನ್ ಶತ್ರುಸೈನ್ಯಾನಾಂ ನಿಹಂತಾದ್ ಮಾರುತಾತ್ಮಜಃ ನ ರಾವಣಂ ಸಹಸ್ರಂ ಮೇ ಯುದ್ಧೇ ಪ್ರತಿಫಲಂ ಭವೇತ್ ಶಿಲಾಭೀತು ಪ್ರಹರ್ತಃ ಬಾಧಪೈಶ್ಚ ಸಹಸ್ರಶಃ ಅರ್ಥಯಿತ್ವಾ ಪುರಿಂ ಲಂಕಾಂ ವಿದಾವಚ ವೈತಲೀಂ സമുദ്ധർത്തോ ഗമയിഷ്യാമി മിഷതാം സർവരക്ഷസാം ധർമാത്മാ സത്യസന്ധസ്യ രാമോർദാശരധീര്യതി പൗരുഷേ ച പ്രതിനിന്ദസ്തും ഇനേദം ജൈഹി ജൈ രാവണീം ആപദാമപഹർത്താരം ദാതാരം സർവസമ്പദാം ലോകാവിരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയോ നമാമ്യഹം തപസ്വാധ്യായനിരതം തപസ്വീവാദ്വിതാം വരം നാരദം പരിപ്രപ്രച്ഛ വാൽമീകി മുനി പുംഗവം നമായ നമഃ. നിന്ന രാമചന്ദ്രുടെ ഗുണാലു മനം ചെപ്പുകുന്നാം. മുഖ്യംഗാ അയോധ്യാകാണ്ഡ మొదటో సర్గలో దశరుడు ఆలోచిస్తున్నాడు, నేను రాముణ్ణి రాజుగా చెయ్యాలంటే ఒక ఉపాయాన్ని ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూ ఆలోచిస్తూ అనుకున్నాడు, ఆ సత్యాన్ని నేను ధర్మంతో కప్పివేస్తాను. రాముడు ఎంత మంచి గుణములు కలిగి వారు కలిగినవాడంటే ప్రియభాషి, ఎంతో భాష అంటే రామచంద్రుడు పలుకుతే ఆ పలుకు ఎట్లా ఉంటుందంటే మధురంగా ఉంటుందంట. ప్రియభాషీ మధురభాషీ హితభాషీ మితభాషీ, దాంతోపాటు ముందుగా పూర్వభాషీ స్మితభాషీ అన్నారు. మీరు సత్యాన్ని పలకండి. ఎట్లా పలకాలంట? మధురంగా పలకాలంట. భగవద్గీతలో భగవంతుడు ఆ వాంగ్మయ తపముచ్చతే దాని గురించి చెబుతూ, మనం వాణి ఎట్లా ఉండాలి దాని గురించి చెబుతాడు కృష్ణుడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ అన్నారు. అంటే మనం మాట్లాడే మాటలు ఎట్టా ఉండాలంట? ముందు ఉండేవాడికి ఎటువంటి ఉద్వేగన కలగకూడదంట. అంటే మనసులో ఏదో భయం ఉద్వేగన గాబర అది పడకుండా ఉండేట్టు మాట్లాడదంట. ఆ కృష్ణుడు ఈ మాటలు చెబితే రామచంద్రుడు స్వయంగా ఆ మాటల్ని ఆచరించి ఆరు గుణాలు నాలుగైదు శ్లోకాల్లో అక్కడ ఇక్కడ ఇక్కడ మీకు రామచంద్రుడి మాటల్లో ఆరు గుణాలు కనిపిస్తాయి. ఏమిటి అంటే మొట్టమొదటిది ఏమిటి? పూర్వభాషీ. అంటే ఇంకొకడు వచ్చి మాట్లాడజాక రామచంద్రుడు ఆగేవాడు కాదు, ఎదురుగా ఎవరినో చూడంగానే అతని దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి మాట, నమస్కారం అండి బాగున్నారా, లేకపోతే మన భక్తుల్లో హరి కృష్ణ బాగున్నారా రండి స్వాగతం. మనం ముందరికెళ్ళి మాట్లాడాలి. ఎవరో ఇంకెవరు వచ్చి నాతో మాట్లాడుతా కానీ ఎట్లా ఉంచుకో అటు ఉంటుకు ఆ మొహం తిప్పి ఉంచుకోకూడదు. అది అహంకారం ఒక లక్షణం, భక్తుల ఒక లక్షణం కాదు. అది మాట్లాడేటప్పుడు ఎట్లా ఉన్న స్మిత భాషి ఏమిటో ఎట్లా ఉన్నారు బాగున్నారండి అట్లా మాట్లాడు కదా, నవ్వుతూ మాట్లాడు, చిరునవ్వు ఉండాలి. మన జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా ముఖంలో చిరునవ్వుతో మాట్లాడేవాడు అసలైన మనుష్యుడండి. ఇంకొకళ్ళకి సుఖం ఎవరివ్వగలరు అని కొన్ని ధర్మశాస్త్రాల్లో విచారణ చేయబడింది. ఎవరు సుఖం ఇవ్వగలరు అంటే జ్ఞానులు ఇవ్వగలరా? ఇవ్వలేరు. అంటే జ్ఞానం అవసరం లేదని కాదు, జ్ఞానుడే అవుతే ఇవ్వలేడు. ధనీశ్వరుడు ఇవ్వలేడు, తపీశ్వరుడు ఇవ్వలేడు. కోటీశ్వరుడు కోటీశ్వరుడు అవ్వచ్చు, తపంలో ఈశ్వరుడు అవ్వచ్చు, జ్ఞానంలో పెద్ద ఈశ్వరత్వాన్ని ప్రాప్తించవచ్చు. ఏం డాక్టర్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ ఉండొచ్చు, పిహెచ్డీ కూడా చేసి ఉండొచ్చు, వాళ్ళు ఎవరు మన సుఖం ఇవ్వలేరంట. ఎవరోతే జీవితంలో ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, ఉన్నా కూడా ముఖం మీద చిరునవ్వుతో మీతో మాట్లాడగలిగారు అంటే అతను మీకు ఆనందాన్ని ఇవ్వగలరు, సుఖాన్ని ఇవ్వగలరు. జీవితంలో ఎన్ని దుఃఖాలున్నా చిరునవ్వు ఉండాలంట, చిరునవ్వు. అందుకని రామచంద్రుడు ఏమిటి? పూర్వభాషీచ రాఘవ స్మిత భాషీచ రాఘవ. నేను తెలియ తర్వాత హితభాషి, సత్యాన్ని పలికేవాడు సత్యభాషి, దాంతోపాటు హితభాషి. ఇంకొకళ్ళకి అది హితం కాకపోతే సత్యమైనా పలికేవాడు కదంతా. సత్యమని అందరికీ ఆ సత్యాన్ని చెప్పకూడదు. ఆ సత్యం వల్ల ఇంకొకళ్ళకి హితం కలిగితే చెప్పాలంట, లేకపోతే చెప్పకూడదు. చిన్నప్పుడు అని కాదు, అంటే నీ ఇస్కాల్లో జాయిన్ అయినప్పుడు 20 సంవత్సరాలు అయిపోయిందిలే, నేను చాలా చిన్నపిల్లలకి చాలా ప్రోగ్రామ్స్ తీసుకునేవాడిని. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తీసుకుంటా అంటాను.
సమ్మర్ క్యాంప్ జరిగినప్పుడు భగవద్గీత నేర్పిస్తున్నా, 2వ అధ్యాయంలో శ్లోకాలు నేర్పించున్నాం. ఉన్నట్టు ఒక రోజు ఏమైందంటే పొద్దున పూట ఒక చిన్న అబ్బాయి, ఆ తల్లి ఆ అబ్బాయి చేతి పట్టుకుని రాసుకొని వచ్చింది. వచ్చి నాతో చెప్పింది, ఏమండి మీ క్యాంపులో మీరు ఏం నేర్పిస్తున్నారు అంత గాబరపడిపోతుంది. నిన్న ఏమైందమ్మా చెప్పంటే, ఆమె చెప్పింది, నిన్న మా వాడిని తీసుకెళ్ళాడండి, ఇతను తాతగారు ఒంట్లో బాగాలేదు, ఐసీయూలో అడ్మిట్ అయ్యాడు. మీ ఆ టెంపుల్ ముందే భక్తివంత హాస్పిటల్ ఉంది, ఐసీయూలో ఉన్నాడు. ఈ అబ్బాయిని తీసుకెళ్ళాను తాతగారిని చూడాలంటే, తాతగారు నేను చూడాలనుకున్నాడు అందుకని తీసుకెళ్తే, ఆ తాతగారు ఐసీయూలో ఉన్నాడు, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఇతను ఆ తాతగారి దగ్గరికి వెళ్ళి తాతగారిని ప్రేమతో పిలిస్తే ఈ చిన్నవాడు 8 ఏళ్ల పిల్లవాడే ఆ తాతగారి దగ్గర ఏం చెబుతాడండి అన్నాడు. ఏం చెప్పాడన్న, ఆ తాతగారు చెప్పాడంట, తాతగారు మీరేం బాధపడొద్దు, శరీరం చచ్చిపోదు, నీకు కొత్త శరీరం వస్తుంది, భగవంతుడు చెప్పాడు మనకి ఆత్మకి అంటూ ఎటువంటి చావు లేదు, శరీరానికి చావు ఉంది అని ఆ పిల్లవాడు అక్కడ చెప్పాడు. చెప్పింది తప్ప తప్పు కాదు, అది సత్యం చెప్పాడు, సత్యమే పలికాడు. అయినా అది పలికే సమయమా? రేపు వచ్చేవాడు ఇవాళే చచ్చిపోతాడు. ఏదో ప్రేమతో మా మనవడిని చూద్దామని కౌరవుడిని పంపిస్తే ఆ మనవడు చెబుతాడు, శరీరం చస్తుంది కానీ నువ్వు చావు నాన్న తాత. అంటే సత్యాన్ని పలకాలి. ఎట్లా పలకాలంటే ఇంకొకళ్ళకి హితంగా ఉంటే పలకాలంట. అది ఇంకొకళ్ళకి హితంగా కాకపోతే ఆ సత్యం సత్యం యజ్ఞా ఎందుకు? ఏమి దానికి ఉపయోగం లేదు. అందుకని హితభాషి ఒకటి, పూర్వభాషి, స్మితభాషి, సత్యభాషి, హితభాషి. ఆ హితాన్ని అయినా ఆ సత్యం కూడా ఎట్లా పలకాలంట? మధుర భాషి. అదే మాట చెప్పచ్చు. ఎట్లా చెప్పొచ్చు? తాతగారు నేను ఇస్కాన్ క్లాసెస్కి వెళ్తున్నాను, భగవద్గీత నేర్చుకుంటున్నాను. ఏం నేర్చుకున్నావురా తాతగారు అంటే 2 శ్లోకాలు చెబితే ఆ తాతగారు ఎంత ఆనందం అనిపిస్తుంది. మా మనవడు భగవద్గీత నేర్చుకున్నాడు, నాకు రాని శ్లోకం కూడా వచ్చిందని సంతోషపెట్టుకుని దాని ఆ శ్లోకానికి అనువాదంగా చెప్పచ్చు. అంటే మధుర భాషి మాట్లాడటం కూడా నేర్చుకోవాలి. ఏది పడితే ఎప్పుడు పడితే ఏది మాట్లాడటం అది మాట్లాడటం కాదు. మనుష్యుడికి లక్షణం అంటే మాట్లాడటం నేర్చుకోవాలి ముందు, తర్వాత అన్ని. మనం ఏదో ఏబీసీలు ఏమిటంటూ మాట నేర్చుకుంటుంటాడు, డింగ్ డాంగ్ బెల్లు అని నేర్పిస్తాం. తర్వాత అదేదో మ్యాథమెటిక్స్ నేర్చుకుంటాడు, సైన్స్ నేర్చుకుంటాడు, అన్నీ నేర్చుకుంటాడు కానీ మాట్లాడటం రాదు. మాట్లాడటం ఒక ప్రతి వాక్యానికి ఒక బూతులు ఉంటాయి. ఏం నేర్చుకుంటారు పిల్లలు? మన పిల్లల్ని మీ స్కూల్ పంపిస్తారు, ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి? పచ్చి బూతులు దొరికితే కానీ నేర్చుకుంటారా? మీరు చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుకుంటారు, బూతులు దొరికితే ఇంకేం మాట్లాడుకోరు. మనం అంటాం మా వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడండి, ఏం నేర్చుకున్నాడండి అక్కడ? పచ్చి బూతులు నేర్చుకున్నాడు అంతే. ఏం నేర్చుకోవాలి? ఏం చదవట్లా? ఇంజనీరింగ్ చదువు ఉందా? ఏం చదవరు నాకు తెలుసుగా, నేను చదివే కాబట్టి తెలుసు. నో బడీ స్టడీస్, ఏం లేదు అక్కడ. మనం ఏదో గర్విస్తుంటా, మా వాడు అది చేశాడు ఇది చేశాడు, ఏం చేయలే, పచ్చి బూతులు నేర్చుకున్నాడు. మొట్టమొదటి మాట్లాడటం ఎట్లాగో నేర్చుకోండి, నేర్పించండి. రామచంద్రుడికి ఒక ఆ గుణంలో ఈ దీని తర్వాత ఏమిటి? ఏదో మైకు దొరికింది కదా అని మాట్లాడుతూనే ఉండటం కాదు, మితభాషి ఉండాలి. మితభాషి అంటే ఏమిటి? ఏది మాట్లాడుతున్నారో దాన్ని అల్పశబ్దాల్లో ప్రస్తుతించే ఆ గుణాన్ని మితభాషి అన్నారు. అంటే 6 గుణాలు చెప్పుకున్నాం రామచంద్రుడి గురించి, ఆయన యొక్క వాక్ గురించి. ఏమిటది? పూర్వభాషి, స్మితభాషి, సత్యభాషి. పూర్వభాష చెప్పాంగా, పూర్వభాషి, స్మితభాషి, తర్వాత సత్యభాషి, హితభాషి, మధుర భాషి, హితభాషి, తర్వాత లాస్ట్లో మితభాషి. ఆ మితత్వం కనుక లేకపోతే ఏ ఉపయోగం లేదు, దేర్ ఇస్ నో యూస్. ఏదో సో చెప్పినట్టు చెబుతూనే ఉన్నాడు, చెప్పింది వాళ్ళు చెప్పి ఇంకొక వాళ్ళు చెబుతున్నా, ఏమిటి దానికి ఎటువంటి లాభం లేదు. దాని తర్వాత రామచంద్రుడి గుణాలు ఏంటో, ఇంకెవరో మీతో సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి, రామచంద్రుడితో ఎవరో పౌరుషంగా మాట్లాడనుకో, రామచంద్రుడు అదే నెమ్మదిగా మాట్లాడాడు, లో వాయిస్, చాలా మృదువుగా మాట్లాడాడు, మృదుభాషి ఉండేవాడు. అదే కాకుండా రామచంద్రుడి గుణాల గురించి బహో కళ్యాణ క్రమ దాని గురించి మనం చెప్పుకుంటూ కొన్ని మిగతా గుణాలు కొన్ని ఉన్నాయి. ఏమిటా గుణాలు? ఎవరో రామచంద్రుడికి ఏదో హితం చేశారు. అపకారం ఏకం అపకారం న విస్మరతి. అపకారం ఒక్కడైన అపకారం చూసినా రామచంద్రుడు ఎప్పుడూ మర్చిపోయేవాడు కాదంట. అదే అపకారాణం శతనపి శతమపి న విస్మరతి. శతమపి, వంద కోటి అపకారాలు చేసినా కూడా రామచంద్రుడు ఒక్క అపకారం కూడా మర్చిపోలేడు. అటువంటి అద్భుతమైన గుణాలు కలిగిన రామచంద్రుడు, ఆయన గురించి దశరథుడు ఆలోచిస్తూ అనుకున్నాడంట, న చానురక్తో విద్వాన్ బుద్ధిమాన్ ప్రతిపూజక. ప్రతిపూజక అందరినీ గౌరవించేవాడంట రామచంద్రుడు. అనురక్తాః ప్రజాభి, అందరూ అనురక్తాః ప్రజాభి, ప్రజలందరూ రామచంద్రుడు అనురక్తుడై ఉండేవాళ్ళు. అదే కాకుండా రామచంద్రుడు ప్రజలందరినీ చక్కగా చూసుకునేవాడు. అటువంటి రామచంద్రుడిని ఎప్పుడు రాజుగా చూస్తానో, నా జీవించిన కాలం రాజుగా చూస్తానో చూడలేను అని ఆలోచిస్తూ దశరథుడు ఏం చేశాడు, రాజులందరినీ పిలిచాడు. చక్రవర్తి కదా, రాజులతో పాటు మంత్రులందరినీ పిలిచాడు, మహాసభ ఏర్పాటు చేశాడు. ఎందుకంటే దశరథుడు తెలుసు ఈ మహాసభలో నిర్ణయం ఉన్నదే, ఆ నిర్ణయం నా మాట కంటే ఎక్కువ విలువైనది, అది ధర్మం. ధర్మం చేత సత్యాన్ని కప్పేద్దామని అందరికీ ఒక నివేదన చేశాడు. నేను ఈ అయోధ్యాన్ని పరిపాలిస్తున్నాను, నా శక్తులు ఎంత వండుకున్నాయో అంత వండుకు పరిపాలించాను, ధర్మాన్ని ఆచరించాను, ఈ యొక్క రాజ్యభారాన్ని మోస్తూ నేను వృద్ధుడైపోయాను, జనాల హిత కోసం నీ శరీరాన్ని ఉపయోగిస్తూ ఈ శరీరం శిథిలమైపోయింది, నాకు ఇప్పుడు రెస్ట్ కావాలి, ఆరామం కావాలి, రెస్ట్ కావాలి, నేను నా పుత్రుడు రాముణ్ణి రాజుగా చేయాలనుకుంటున్నాను, మీ అందరి ఒక మతం ఏమిటి చెప్పండి, నా మతానికి విరుద్ధంగా కూడా అవ్వచ్చు, ఏమిటి మమమాటం పడకుండా మీరు మీ యొక్క ఉద్దేశాన్ని చెప్పండి అనగానే ఇతి బృవంతం ముదితాహ. ఎంత ఆనందపడ్డారంటే వీళ్ళందరూ, ముదితాహ ప్రత్యనంద నృపానృపం. ఇంకొకళ్ళకి ఒక రాజు ఇంకొక రాజు చూస్తున్నాం, ఒక మంత్రి ఇంకొక మంత్రి చూస్తున్నాం, అంటూ ఎట్లా ఆనందించారంటే, ఎట్లా వాళ్ళ అనుకోకుండానే వాళ్ళు ఎటువంటి శబ్దాన్ని చేశారంటే, ఎట్లాగోతే కోయిల అది ఒక మేఘ శబ్దాల్ని చూసి ఎట్లా గర్జిస్తుందో అట్లా ఆనంద గర్జనలు చేశారు. చేయంగానే విమానం కంపయన్ నివా, అంతఃపురం అంతా దద్దరిల్లిపోయిందంట. వాళ్ళందరూ అన్నారు, ఇచ్చామోహి మహాబాహుం. మహాబాహు ఈ రాజా, ఇచ్చామోహి మహాబాహు, మహాబాహు దశరథుడా, మా అందరికీ ఇదే సమతం, సరామం యువరాజం గజేన మహతాయాంతం రామం చిత్రాననావృతం. రాముణ్ణి చిత్రాననావృతం, శ్వేతఛత్రం కింద రామచంద్రుడి యొక్క ముఖారవిందాన్ని దర్శనం చేసుకుంటూ ఆ ఏనుగు మీద ఊరేగింపును చూడాలని చాలా కోరిక. అది ఉన్నటువంటి చేసేయండి, వెంటనే చేసేయండి రాముడి పట్టాభిషేకం అన్నగానే దశరుడికి డౌట్ వచ్చిందంట. ఏమిటా డౌట్ వచ్చింది? అరే హృదయంలో చాలా సంతోషపడ్డాడు, అయినా ఏమైంది ఆ డౌటు, ఏంటి ఆ సంశయం? ఆ సంశయాన్ని ప్రస్తుతించాడు. ఏమిటి, మీరు నేను రాముడిని రాజుగా చేయదు అనగానే మీరందరూ ఇంత సంతోషపడిపోయి ఇప్పుడే చేయండి, రాముడే రాజు కావాలి, రాముడే రాజు కావాలంటున్నారు, ఏమిటిది, నేనేమన్నా తప్పు చేశానా అంటే, వాళ్ళందరూ అన్నారు, ఇది నీలో ఉండే సమస్య కాదండి, గుణాన్ గుణవతో దేవా దేవ కళ్యాణ దేవకల్పస్య ధీమత. రామచంద్రుడి ఉండే ఆ గుణాలు ఎంత అద్భుతమైందంటే, భవో నృపకళ్యాణ గుణా పుత్రస్సంతితే. ఈ పుత్రుడు అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి, ఆ గుణాల వలన స్మరించుకుని అటువంటి రాజే కావాలి అనే ఒక రకమైన ఆతృత. మీలో ఎటువంటి దోషం లేదు, దోషం కనుక ఉంటే ఈ రామచంద్రుడిలో ఉండే ఆ గుణాలు అని చెప్పుకుంటూ రామచంద్రుడి యొక్క గుణాల గురించి చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం నిన్న. ఏమిటది? వ్యసనేషు మనుష్యానాం వృషం వృషం భవతి దుఃఖితః. వ్యసనేషు కొంచెం కూడా దుఃఖం కలిగితే రామచంద్రుడికి ప్రజల్లో ఉండే ఆ దుఃఖాన్ని చూసి అంతకంటే ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడు. ఎప్పుడు? ఎల్లప్పుడూ. భవతి ఇప్పుడు కూడా దుఃఖపడతాడంటే ఎప్పుడో ఎవరో దుఃఖాన్ని అనుభవించింది ఆ దాన్ని స్మరించి ఇప్పుడు కూడా దుఃఖపడతాడు. ఎట్లాగంటే ఒక తల్లి వలే. అట్లాగే ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఒక తండ్రిలాగా అతని ఎంత దుఃఖాలున్నా ఆ తండ్రికి ఆ పుత్రు యొక్క సంతోషాన్ని చూసి సుఖాన్ని చూసి ఆనందిస్తాడు. సుఖం పుత్రుడిది, ఆనందం తండ్రిది. అట్లా రామచంద్రుడు ఇంకొకళ్ళ సుఖాల్లో అటువంటి అద్భుతమైన ఆనందాన్ని అనుభవించేవాడు, ఇంకొకళ్ళ దుఃఖంలో అతీవమైన అత్యంతమైన దుఃఖాన్ని అనుభవించాడు. ఇది రామచంద్రుడి గుణాలని అట్లా లెక్క పెడుతూ ఎన్నెన్నో గుణాలు వర్ణిస్తారు. ఈ గుణం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనలో ఈ గుణం కొంచెం మాత్రం కూడా ఉన్నారా? మన మనుషులు అవుతామండి. రామచంద్రుడు ఎందుకు వచ్చాడు? మనుష్యుల జీవితం ఎట్లా కొనసాగించాలి, ఎటువంటి గుణాలని మనం సాధించాలి, అర్జించాలి, దాన్ని చూపించడానికి రామచంద్రుడు వచ్చాడు. ఎట్లాగోతే ఆ కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి భక్తి ఎట్లా చేయాలో చూపించాడు, అట్లాగే అదే కృష్ణుడు రాముడు రూపంలో వచ్చి చెప్పాడు మనుష్యుడుగా ఎట్లా జీవించాలి అని. హౌ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనం భక్తి ఎప్పుడు చేయగలం? మనుషులవుతే కదా చేసేది. మనుషులు కావండి, మనుషులవుతే భక్తి చేయగలం. మనుషత్వం లేకుండా భక్తి ఎక్కడ చేయగలమండి? చాలా కష్టపడతాం. ఆ మనుష్యత్వాన్ని నిరూపిస్తున్నాడు రాముడు ఇక్కడ. తర్వాత మనం రామాయణంలోని కొన్ని శ్లోకాల గురించి, బాలరామాయణంలో ఉండే శ్లోకాలని చెప్పుకున్నాం. బాలరామాయణం అంటే రామాయణ స్మాల్ సైజ్ రామాయణ, సంక్షిప్త రామాయణం. ఎవరు చెప్పింది ఇది? నారదుడు వాల్మీకి చెప్పాడు. బాలకాండలో మొదటి అధ్యాయాన్ని బాలరామాయణం అంటారు. దానిలో ఎన్నో మొత్తం రామాయణం చెబుతూ శబరి ప్రసంగాన్ని చెప్పుకుంటూ లాస్ట్లో విభీషణుడు గురించి చెప్పాం. అభ్యసిచ్చ లంకాయాం రాక్షసేంద్ర విభీషణం కృతకృత్యశ్చదా రామో విజ్వరః ప్రముమోదయః అన్నారు. విజ్వరా విభీషణుడిని లంక పట్టాభిషేకం, దాని గురించి చెప్పారు. దాని గురించి నిన్న మనం చెప్పుకున్నాం, తొందరగా చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ దాన్ని ఇక్కడి నుంచి మొదలు పెడదాం. విజ్వరః రామచంద్రుడికి జ్వరం వచ్చిందంట. ఎప్పుడు జ్వరం వచ్చింది? విభీషణుడికి అభిషేకం చేశాడు అంటే పట్టాభిషేకం చేశాడు. ఎక్కడ? రామేశ్వరుని చేశాడు. ఆ విభీషణుడు శరణాగతి అవ్వంగానే రామచంద్రుడు విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. దానికోసం ఎందుకు చేశాడు, దానికోసం కారణం చెప్పాం. ఎందుకంటే భగవంతుడికి ఎవరైతే శరణాగతులు అవుతారో ఆ భగవంతుడు ఆయన పొజిషన్ని, ఆయన హోదాని ఎవరైతే శరణాగతులయ్యారో అతనికి ఇచ్చేస్తాడంట. మీరు అక్కడ మందిరానికి వెళ్ళి, గుడికి వెళ్ళి భగవంతుడి ముందు మీరు ఆ దండవత ప్రణామం అంటే సాష్టాంగ ప్రణామం పురుషులకి, పంచాంగ ప్రణామం స్త్రీలకి చేసినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన పైన ఉండే ఆ ముకుట కిరీటం ఉన్నదే అది తీసి ఎవరైతే దండం పెట్టారో వాళ్ళ తల మీద పెడతాడంట. పూజారి పెట్టేది మన మీద షటారి. షటారి అంటే భగవంతుడి యొక్క చరణకమలాలు. పూజారి ఆయన కృష్ణుడి యొక్క చరణకమలాలు మన తల మీద పెడతాడు. ఎట్లాగోతే నమ్మాళ్ళవాళ్ళు ఎప్పుడు ఆయన తల మీద భగవంతుడి యొక్క చరణకమలాలు ధరిస్తారో ఆ ఒక షటారి అనేది ఉంది, అది నమ్మాళ్ళవారు యొక్క ముకుట శరీరం తల. అది దాని మీద ఏముంటాయి? నిత్యంగా కృష్ణుడి యొక్క చరణకమలాలు ఉంటాయి. దాన్ని మనం ధరిస్తాం. ఆ పూజారి గారు అర్చకులు అది పెడతారు షటారిగా. భగవంతుడు ఏం చేస్తారంటే ఆయన తల మీద ముకుటాన్ని, అంటే ఆయన హోదా, ఆయన పొజిషన్ని మనకి ఇచ్చేస్తారంట. అంటే అంత ఆయన హృదయం వెన్నె లాంటిది, నవనీతం లాంటిది, కరిగిపోతుంది. ఎవరు శరణాగతం అనేది కరిగిపోతుంది. ఆ కరిగిపోయి ఏమి విచారణ చేయకుండా ఉన్నట్టుండి నా హోదాని చేస్తాడు. ఎంత గొప్పవాడు చూడండి, నాకు శరణాగుతయ్యాడు. రాముడికి తెలుసు, నేను ఇప్పుడు లంకాని జయిస్తాను, జయించంగానే ఏ రాజ్యాన్నైతే మీరు జయిస్తారో ఆ సమయంలో ఆ రాజ్యానికి మీరు రాజు అయిపోతారు. ఇప్పుడు ఒక కండిషను, రామచంద్రుడు ఒక మాట ఇచ్చాడు. ఏమిటి? నేను వనవాసం చేస్తాను అని మాట ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ లంకా మీద ఆక్రమణం చేసి లంకా మీద రారం చేసి రావణాసురుని కనుక వధిస్తే ఉన్నట్టుండి రామచంద్రుడు ఏమవుతాడు? లంకేశ్వరుడు అవుతాడు కదా. ఆ నా మాట ఎప్పుడు ఎట్లా పోతుందో, నేను ఇచ్చాడు కదా, మాట ఇచ్చాడు కదా తండ్రికి, నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను, వనవాసం పేరు మీద వచ్చి నేనేదో రాజ్యాన్ని మీద అధిపతి అయిపోయాను, రాజు అయిపోయానేమో, దానివల్ల నా మాట ఇచ్చిన మాట పోతుందేమో. ఆ భయంతో రామచంద్రుడు తెలుసు, నేను లంకా మీద యుద్ధం చేసి రావణాసుని యుద్ధం చేసి నేను లంకాని గెలుస్తాను, గెలవంగానే నేను రాజైపోతాను కదా, అందుకని దాని ముందే నేను విభీషణుడికి పట్టాభిషేకం చేసేస్తాను, తర్వాత నగర ప్రవేశం కూడా నాకు లేదు, అధికారం లేదు, అది గనక చేస్తే నేనిచ్చిన మాట నేను తీర్చలేనట్టు. అందుకని అక్కడే రామేశ్వరంలోనే ఏమీ లేదంట, విభీషణుని కూర్చోబెట్టుకొని లక్ష్మణ్ చెప్పాడు నీళ్లు తేయన్నాడు, అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ చేతిలో అంజలితో నీళ్లు పోసి అక్కడ అభిషేకం చేశాడు, పట్టాభిషేకం చేశాడు. అందుకని ఈ శ్లోకంలో అభ్యసిచ్చ అంటే ఇంకొకసారి కూడా చేశాడు, మళ్ళీ చేశాడు. రావణాసుడు చచ్చిపోయిన తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేసి చెయ్యంగానే ఏమైందంటే విజ్వర, జ్వరం తగ్గిపోయిందంట. ఏమిటా జ్వరం? ఆ యుద్ధం చేసే సమయంలో రావణాసుడి యొక్క బలాన్ని, రావణాసుకుడి యొక్క సౌందర్యాన్ని అవన్నీ చూసి, అదే కాకుండా ఇంద్రజిత్తుడి యొక్క నాగాస్త్ర వలన ఈ లక్ష్మణుడు మూర్చిపడిపోయాడు అవన్నీ చూసి, నేను విభీషణుడికి ఇచ్చిన మాట నేను తీర్చగలనేమో భయమేసింది. ఏదో మీదేదో మాట ఇచ్చారనుకోండి, మీకు రేపొద్దు చేయండి, మీకు 100,000 రూపాయలు ఇస్తాను అనుకోండి, మీకేదో నమ్మకం ఇవాళ రాత్రి నాకు 100,000 రూపాయలు దొరుకుతాయని, దొరకలేదనుకోండి, అతనికి రేపొద్దున వచ్చి 100,000 రూపాయలు ఇచ్చేదాకా మీకు జ్వరం ఉంటుంది. అంటే కలియుగంలో ఉండదులే, కలియుగంలో ఎవరు పట్టించుకుంటారు, ఏ జ్యోతి హా చెప్పేశాంగా, నేను చెప్పలేదు, అబద్ధాలు చెప్పటంలో మన నంబర్ వన్ మనం, మాటలకి వాల్యూ లేదు. ఇదివరకు ఎటువంటి దస్తావేజులు అవి ఉండేది కాదు, నోట్ చేయించుకోవటం, సైన్ చేయటం, అగ్రిమెంటు ఏ ఉండేది కాదు. ఎవరో లోన్ ఇచ్చారనుకోండి, మీరు ఎన్ని సంతకాలు పెట్టాలి దానికోసం, ఎన్నో సంతకాలు పెట్టేది, ఇదివరకు అట్లా ఉండేది కాదు. ఏదో ఇచ్చాము అంటే మాటల్లోనే ఉండేది అగ్రిమెంట్ అంతే. ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, ఎన్నెన్నో సత్యకథలు ఉన్నాయి. ఈ యొక్క సత్యవాక్ ఇదివరకు పాలించేవాళ్ళు పాలించకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా అనుభవించేవాళ్ళు. అరే ఎందుకు జీవిస్తాను, నేను చెప్పిన ఇచ్చిన మాట తీర్చలేకపోతున్నానే అనుకునేవాళ్ళు. అందుకని ఇచ్చిన మాట నేను తీర్చుకోలేకపోతున్నానేమో అని రామచంద్రుడికి జ్వరం వచ్చిందంట. విభీషణుడికి పట్టాభిషేకం చేయంగానే విజ్వర, జ్వరం తగ్గిపోయింది, హాయిగా జ్వరం అయిపోయింది. రెండో జ్వరం ఎప్పుడు వచ్చిందంటే భరతుడు వచ్చినప్పుడు. రామచంద్ర ఇచ్చాడు మాట. ఏమిటా మాట? నేను 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తాను అని మాట ఇచ్చాడు. ఇక్కడ భరతుడు వచ్చి ఏ మాటలు వింటలా, ఏమి వినిపిస్తట్లా భరతుడికి. అన్నా నువ్వు రా, నువ్వే రాజు కావాలి, అన్నా నువ్వు నాతో పా, నువ్వే రాజు కావాలి, అన్నా నువ్వే రా. రామచంద్ర ఏం చెబుతానో ఏం అర్థం కావట్లా భరతుడికి. చిత్రకూటంలో జరిగిన ప్రసంగమైన చాలా అద్భుతమైన ప్రసంగం ఇది. భరతుడు ఎట్లా ఏ భావనంతో రామచంద్రుని కలవటానికి వస్తాడు, యావన్న చరణౌ యావన్న రామం చరణౌ శిరసా ధారయామ్యహం నమే శాంతిర్భవిష్యతి నమే శాంతిర్భవిష్యతి నమే శాంతిర్భవిష్యతి. ఎప్పటివరకు అయితే ఆ రామచంద్రుడి యొక్క చరణకమలాల్ని నా తల మీద శిరసావహిస్తానో, ఎప్పటి వరకు ఇది చెయ్యనో అప్పటి వరకు నా శాంతి కలగదు, నా శాంతి కలగదు, నా నమే శాంతిర్భవిష్యతి, నాకు శాంతి కలదు, నాకు శాంతి కలదు. ఇప్పటి వరకు అయితే రామచంద్రుణ్ణి నేను ఈ పట్టాభిషేకం చేసుకుని అక్కడ ఆయన అయోధ్యాధిపతిగా చూడను, అప్పటి వరకు నాకు శాంతి లేదు, నాకు శాంతి లేదు, నాకు శాంతి లేదు. ఏ వినటానికి సిద్ధంగా లేడు భరతుడు. ఆ రామచంద్రుడికి ఏమైంది, అరే భరతుడు ఏం ఒప్పుకోవట్లేదే, నా మాట వినట్లేదే. భరతుడు కనుక నా మాట వినకపోతే నేను నా వాక్యాన్ని ఎట్లా తీర్చగలను, నేను ఇచ్చాను మా తండ్రికి మాట ఇచ్చాను, మా అమ్మకి మాట ఇచ్చాను, నేను 14 సంవత్సరాల దాకా వనవాసంలో ఉంటానని. ఇప్పుడు ఈ భరతుడు ఇట్లా అంటున్నాడే అని జ్వరం వచ్చిందంట. ఆ జ్వరం వచ్చినప్పుడు రామచంద్రుడు అంట భరతుడుకు, నువ్వు ఒక పని చేయి, నా రాజ్యాన్ని నువ్వు వేలు. భరతుడు ఈ మాట వినంగానే అన్నా ఈ రాజ్యం నువ్వే నీదేగా, నేను నీ సేవ చేస్తా. రామచంద్రుడు ఆ పాదుకల్ని చూశాడు. ఆ పాదుకల్ని చూసి అన్నాడంటే ఈ పాదుకలకి పట్టాభిషేకం చే అన్నాడు. ఈ పాదుకల యొక్క పట్టాభిషేకాన్ని చేసినప్పుడు చేయమని చెప్పినప్పుడు ఉన్నటువంటి భరతుడు అన్నాడు ఓకే అన్నాడు. అనగానే విజ్వర జ్వరం తగ్గిపోయింది. అంటే విభీషణ పట్టాభిషేకం చేసినప్పుడు రామచంద్రుడు జ్వరం తగ్గిందంట. ఇప్పుడు ఒక చిన్న మాట ఏమిటి, ఇద్దరు అన్నతమ్ములు మీరు, దానిలో తండ్రి ఒకతనికి ఒక మీ తమ్ముడుకో అన్నాడు, ఏమన్నాడు, నా ఆస్తి అంట నీకే అన్నాడు. అనగానే ఏమవుతుంది, వాళ్ళ అన్నగారికి ఇంకో అబ్బాయి ఉన్నాడుగా, వాడి జ్వరం పెరుగుతుంది. ఇక్కడ రామచంద్రుడు చూడండి, ఇంకొకళ్ళకి రాజ్య పట్టాభిషేకం చేస్తే అతని జ్వరం తగ్గిందంట. అంటే మీ పొజిషన్ని ఇంకొకళ్ళకి ఇస్తే మీకు జ్వరం తగ్గాలి. అదే కాదు ఇక్కడ భరతుడికి. తర్వాత రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుంది. రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఎంత ఆనందమైన ఉత్సవం అది, అంటే ఫెస్టివల్, ఓ పండుగ. అయోధ్యావాసులకే కాదు, దేవతలకు కూడా, దేవతలు కూడా పెద్ద పండుగ లాంటిది. ఆ పండుగలా జరుగుతుంటే రామచంద్రుడు ఏడవటం మొదలెట్టాడు. ఎందుకు ఏడవటం మొదలెట్టాడు, ఎవరు గుర్తుకొచ్చారు, జటాయు గుర్తుకొచ్చింది. అరే నేను విభీషణుడికి పట్టాభిషేకం చేశాను, నా పాదుకలకి పట్టాభిషేకం చేశాను, ఒక వానరుడికి పట్టాభిషేకం చేశాను, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాను, వాళ్ళందరికీ చేశానే, నా కోసం ప్రాణాలు ఇచ్చిన జటాయుకు చేయలేకపోయానే, నేను ఏం చేయాలి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకు ఒక 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 మెంటాలిటీ ఏమిటంటే, ఏదన్నా మంచి వస్తువు చూశారనుకోండి, ఇది మా వాడికి, పెద్దవాడికి. అదే బాజార్లో వెళ్తూ ఒక మంచి డ్రెస్, ఒక చీర చూడంగానే, ఇది మా పెద్దమ్మాయికి, ఏదో సామాన్ చూడంగానే ఇది వాడికి. ఆ స్వభావం, తల్లిదండ్రుల యొక్క స్వభావం, ఏది మంచి వస్తువు చూస్తే అది ఇవ్వాలండి, అతనికి ఇవ్వాలి, మా పిల్లలకి ఇవ్వాలి. ఆ వాత్సల్యం అటువంటిది. వాత్సల్యం అంటే ఏది మంచి వస్తువు చూస్తే నా పిల్లలకి ఎట్లా ఇవ్వాలి అనే ఆ భావన ఉంటుంది. రామచంద్రుడిలో ఈ భావన పర్ఫెక్ట్గా ఉండేదంట. ఏది చూస్తే, ఆ అయోధ్యా సింహాసనాన్ని చూసినప్పుడు రామచంద్రుడికి ఒక కోరిక కలిగింది. ఏమిటా కోరిక అంటే, ఈ అయోధ్య ఒక సింహాసనాన్ని, ఈ పట్టాభిషేకం అయోధ్యని నేను ఎవరికి చుండాల్సిందంట, జటాయికి చుండాల్సి వచ్చిందంట. దీనివల్ల ఒక పెద్ద శిక్ష, బోధ. తెలుసుకోవాలంటే తెలుసుకోండి, జీవితంలో మనం ఆచరించుకోవాలంటే ఆచరించండి. ఎవరైతే భగవంతుడి కోసం, కృష్ణుడి కోసం, రాముడి కోసం ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, ప్రాణాలు ఇచ్చేస్తారనుకోండి, వాళ్ళ ప్రాణాలు ఇచ్చారనుకోండి, ఆ భగవంతుడు ఆయన పోస్టు అటువంటి భక్తులకి ఇస్తాడంట. హీ గివ్స్ హిస్ పోస్ట్ టు దెమ్. అది ఆ జ్వరం ఇప్పుడు దాకా ఉంది రామచంద్రుడికి. ఏమిటా జ్వరం, నా అయోధ్య సీటు మీద కూర్చొని, అయోధ్యాధిపతిగా సింహాసనం మీద కూర్చొని రోజు ఆ జ్వరంలో ఏడుపు. అరే ఈ యొక్క అయోధ్య సింహాసనానికి నేను జటాయుకు ఇస్తే బాగుండేదే, ఇప్పుడు లేడే జటాయు అని ఏడవటం అనట్టు. అది చూసి సీతా కూడా ఏడవటం అనట్టు. విజ్వర వి అంటే విహంగ. విహంగ అంటే పక్షి. ఆ పక్షి వలన కలిగిన జ్వరం అంట విజ్వర. ఈ చూడండి రామాయణంలో ఒక్కొక్క శబ్దానికి ఎంత అద్భుతమైన అర్థాలు ఉన్నాయి. ఆచార్యులు ఇవాళ రామాయణం చెప్పుకున్నా, మూడు నాలుగు రోజులు నేను చెప్పుకున్నాను, నాలుగో రోజు అనుకుంటా, నాలుగో రోజు కదా, నాలుగో రోజు చెప్పుకుంటున్నాం. ఆ రామాయణం స్వయంగా అవతరించింది నా రూమ్లో. మన విశ్వంబర్ గోపాల్ దాస్ ఉన్నారే విశ్వంబరు, ఆయన టీటీడీ నుంచి పబ్లికేషన్ నుంచి రామాయణం అన్ని గోవిందాచార్యు తర్వాత మహేశ్వర తీర్థ రాసిన కమెంట్రీస్ కనీసం 7-8 పుస్తకాలు ఉన్నాయి. అది తీసుకొచ్చి నా ముందుకి పెట్టాడు. ఆయన ఏం చేసుకున్నాడు, అన్ని సంస్కృత భాషలో ఉంది, నా సంస్కృతం రాదు, అదే సమస్య. ఒక కోరిక కలిగింది ఏమిటంటే, ఈ రామాయణం మీద ఈ ఇద్దరు వ్యాఖ్యాకారులు ఉన్నారే కమెంటేటర్స్, గోవిందాచార్య మహేశ్వర తీర్థ. గోవిందాచార్యులు ఎవరో కాదు, శ్రీ వైష్ణవ ఆచార్యులు ఒక ఆయన గోవిందాచార్య, ఇంకొక ఆయన మహేశ్వర తీర్థ, గొప్ప సన్యాసి ఆయన. ఆయన కూడా రామాయణం మీద భాష్యాన్ని రచించారు. వీళ్ళిద్దరు భాషలు సంస్కృత భాషలో తెలుగు లిపిలో ఉండే ఆ గ్రంథాలు అక్కడి నుంచి ఎట్లా వచ్చిందో మనసులో విశ్వంబరదాస్ గారికి, ఆయన టీటీడీ నుంచి కొనుక్కొచ్చి నా దగ్గర పెట్టాడు. అంటే రామాయణం అవతరించింది, ఇట్ మేనిఫెస్టెడ్ అనుకోవాలి. ఇప్పుడు ఎన్నో టీటీడీలో ఎన్నో ఉన్నాయి పుస్తకాలు, ఎన్నో రోజుల నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు వచ్చింది? నేను తిరుగుపోతే ఇప్పుడు రావడం నాలుగోసారి. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ రామచంద్రుడు యొక్క కుప్రవల్లి వచ్చింది. అంటే ఇక్కడ తిరుపతిలో ఉండి రాధాగోవిందుడి ఉపాసన అన్ని జరుగుతుంది. అంటే రామాయణంకి తిరుపతికి సంబంధం చాలా క్లోజ్ సంబంధం ఉంది. ఇస్కాన్లో వాళ్ళకి రామాయణం చాలా, అంటే రామాయణం అంత ఎక్కువ తెలీదు, దే డోంట్ నో మచ్. ఏదో రెండు మూడు కథలు చెబుతారు కానీ, నార్త్ ఇండియాలో కొంతమంది ఉన్నారు, ఏదో తులసీదాస్ రామాయణంలో కొన్ని రూపాయలు చెబుతారు కానీ ఆ రహస్యాలు తెలియవు. ఎట్లాగోతే ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా రామాయణ రహస్యాలు శైలపూర్ణ శ్రీశైలపూర్ణ నుంచి విన్నారు. రామానుజాచార్యులు ఎట్లాగోతే ఆ రహస్యరత్నాలు తీసుకొని ప్రపంచం అంతా పంచారు. అట్లాగే ఇస్కాన్ తిరుపతి భక్తులకి ఒక కర్తవ్యం ఏమిటో అనుకుంటానే, ఈ ఒక కర్తవ్యం కూడా తీసుకోవాలి. ఏమిటి? ఆ రామాయణంలో ఉండే రహస్యాల్ని ఇక్కడి నుంచి ప్రకాశించాలి. ఎట్లాగొట్లా చూడండి ఎట్లా చేయాలో భగవంతుడు, అదే ఆయనే ఒక మార్గాన్ని చూపిస్తాడు మనకి. అంటే అనువాదం 24,000 శ్లోకాలు, ఇద్దరు ఆచార్యుల యొక్క అనువాదం తెలుగులో రావాలి. తెలుగులో వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళందరూ చదువుకొని దాని వేరువేరు భాషల్లో మన భాషలో కూడా అందరికీ చెప్పాలి. అన్ని విశేషమైన రత్నాలు ఉన్నాయి. ఎంత ఎన్ని రత్నాలు! విజ్వరహ, దానివల్ల ఎంత ఆ రామచంద్రుడి యొక్క హృదయం ఎట్లా కలిసి ఎట్లా కనిపిస్తుంది చూడండి, పర్ఫెక్ట్ కనిపిస్తుంది. ఆ హృదయం ఎంత కోమలమైన హృదయం, కోమల రుచిం అన్నాం కదా, ఆయన రుచి, ఆయన సౌందర్యం కోమలం, ప్రతి ఒక్కటి కోమలం, ఆయన భాష ప్రతి ఒక్కటి చాలా కోమలమైనది. కృష్ణుడు కూడా కోమలుడే, అయినా ఆ గోపికలకి ఎంత కష్టపెట్టాడండి. బయట నవ్వుతున్నాడు, ఆ కష్టపెట్టి లోపల ఏడుస్తున్నాడులే, అయినా కష్టపెట్టాడు కదా గోపికలకి. ఎవరోతే ప్రాణాలన్నీ అంత అందరినీ త్యాగం చేసి రాగానే కృష్ణుడు అంటే ఎందుకు వచ్చావు ఇల్లు అన్నాడు గోపికలకి. ఆయనే పిలిచాడు, ఆయనే ఆ వేణువాదంతో అందరినీ పిలిచాడు. పరిగెత్తుండి వచ్చారు, అన్నీ వదిలేదు పరిగెత్తుండి వచ్చారు. రాగానే ఎందుకు వచ్చావు అక్కడికి, వీళ్ళందరూ ఏం పని లేదా మీకు, ఇక్కడ ఉండడం తప్పు అని పంపించేశాడు. ఎంత కఠోరంగా ఉండాలి హృదయం ఆ చెవటానికి. ప్రేమ ఉంది అయినా ఆ ప్రేమని అది కఠోరత. రామచంద్రుడు అట్ట లేదండి. విభీషణుడు రాగానే రా వచ్చేయి నువ్వు ఏమిటి, ఎవరు ఏమి చూడలా స్వీకరించేశాడు, జస్ట్ యాక్సెప్టెడ్ అన్నాడు. వ్రతం మమ, ఇది నా వ్రతం అన్నాడు. అందుకని రామాయణంలో ఉండే రహస్యాల్ని ప్రకాశించాలి. తర్వాత ఈ రామాయణం అంతా చెప్పిన తర్వాత నారదుడు వాల్మీకి రామరాజ్యాన్ని గురించి చెబుతాడు. రామరాజ్యంలో ఉండే ఆ మహిమ, హౌ వాజ్ రామరాజ్య. ఇప్పుడు కూడా మనం రామరాజ్యాన్ని గురించి చెప్పుకుంటాం కదా, అంటే ఉత్తరాఖండ్లో కూడా రామరాజ్య యొక్క మహిమ గురించి చెప్పబడున్నది. అయినా ఇక్కడ రామరాజ్యాన్ని గురించి ఇక 4 శ్లోకాలు చెప్పబడింది. ఏమిటా 4 శ్లోకాలు చూద్దాం. ఏంటంటే ప్రవృష్టో ముదితా లోకః తుష్టః పుష్టః సుధార్మికః అన్నారు. రామరాజ్యంలో అందరూ లోకాః ప్రవృష్టతా ముదితా, అందరూ ముదితాః, చాలా ఆనందంగా ఉండేవాళ్ళంట. దుఃఖం అంటూ లేనిలేదు రామరాజ్యంలో. అదే కాకుండా ముదితో లోకః తుష్టః పుష్టః, తుష్టః పుష్టః. తుష్ట అంటే ఏమిటి, ఎంత ఆనందంగా ఉండేవాళ్ళంటే డ్యాన్స్ చేసేవాళ్ళంట. తుష్ట, ఒకటి సుఖం ఉంటాం, ఒకటి ఆనందంగా ఉంటాం, ఇంకోటి ఏంటంటే ఆ ఒక ఉత్సవాల్లో డ్యాన్స్ చేయటం. అట్లా ఇప్పుడు తుష్ట పుష్ట, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, పుష్టికరంగా ఉండేవాళ్ళు. ఎవరికి జబ్బు అనేది ఏం లేదు, జబ్బు జలుబు ఏ రోగాలు ఎటువంటివి లేదు. తర్వాత సుధార్మిక, ఎట్లాగండి ఒక రాజ్యంలో అందరూ ఎట్లా ఉండగలిగారు, డాక్టర్ లేరా, లేరు, డాక్టర్లున్నా హాస్పిటల్స్ లేవు. ఎందుకు, జబ్బు వస్తే కదా హాస్పిటల్ ఉండేది. ఈ హాస్పిటల్ అనేది రోగాలకి మూల కారణం. హాస్పిటల్ అంటే రెండు రోగాలు, రెండు రోగిస్తులు వచ్చారు, ఒకే హాస్పిటల్లో ఉన్నారు, ఏమవుతుంది, ఆ రెండు రోగిస్తులు కలిపి ఇంకొక రోగాన్ని సృష్టి చేస్తారు. అందుకని ఈ డాక్టర్లకి పని ఎక్కువ అయిపోయింది, డాక్టర్లకి పని తక్కువ వాలి. ఎంత హాస్పిటల్ కడుతున్నారు, ఎన్ని డాక్టర్లు వస్తున్నారు, వచ్చినా ఇంకో డిసీజ్ పెరుగుతున్నాయి. ఎందుకు, హాస్పిటల్స్ వలన. హాస్పిటల్కి వెళ్ళి జబ్బు నయమైందని ఎవరు ఇప్పటివరకు ఏం ఏ కేసు రాలే, ఇంకో జబ్బు తీసుకొచ్చాడంతే. ఒకసారి డాక్టర్కి వెళ్ళడం వల్లంటే వెళ్తూనే ఉంటాడు కంప్లీట్. సుధార్మిక, ఎందుకంటే ధార్మికులు, అందరూ ధర్మాన్ని పాలించేవాళ్ళు. నిరామయోహి అరోగః, నిరామయోహి అరోగః, ఎటువంటి ట్రబుల్, నిరామయ అమాయం అంటే ఏమి లేదంట. తర్వాత ఏమిటి, అరోగః, ఎటువంటి రోగాలు ఉండేది కాదంట. చ దుర్భిక్షః, దుర్భిక్షః, ఎటువంటి దుర్భిక్షాలు, దుర్భిక్షాలు అంటే ఫ్యామిన్ ఏమంటారు మనం దాన్ని, అకాల్, అకాల్ అంటారు హిందీలో, కరువు, కరువు అనేది ఎప్పుడు ఉండేది కాదండి. దుర్భిక్షః భయవర్జిత, ఎటువంటి ఏ భయం, ఎటువంటి భయం ఉండేది కాదండి. తర్వాత నా పుత్రమరణం కేచిత్ ద్రక్ష్యంతి పురుషా క్వచిత్ అన్నారు. పుత్రమరణం న దర్శంతి న ద్రక్ష్యతి, జీవిస్తున్నప్పుడు పుత్రుల యొక్క మరణం చూసేవాళ్లే కాదు. అంటే ఏమిటి, వాళ్ళు మరణించిన తర్వాత పుత్రులు మరణించేవాళ్ళు. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పిల్లలు మర్చిపోతుంటారు. ఇవాళ ఒక న్యూస్లో ఏదో హిమాచల్లోనూ ఒక ట్రక్ పడిపోయి, ఒక బస్సు పడిపోయి 20 మంది పిల్లలు చచ్చిపోయారు. 5 ఏళ్ళ పిల్లలు, 6 ఏళ్ళ పిల్లలు, 7 ఏళ్ళ పిల్లలు చచ్చిపోయారు. అటువంటి ఎప్పుడు జరిగేది కాదు. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు, స్కూలు పంపిస్తే స్కూల్లో చంపేస్తారండి. మన ఏదో పిల్లలు స్కూల్లో చదువుతున్నారని పంపిస్తే ఆ స్కూల్లో ఎవరో ఎవరో చంపేస్తాడు. అమెరికాలో ఇదివరకు ఉండేది, ఇప్పుడు ఇండియాలోకి వచ్చేసింది, ఢిల్లీకి వచ్చింది, ఢిల్లీ వచ్చిన తర్వాత బాంబేకి వస్తుంది, బాంబే వచ్చిన తర్వాత హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో అక్కడికి వచ్చేస్తుంది తిరుపతికి. వాళ్ళకి వచ్చే ఇక్కడ జరగట్లేదండి, ఇక్కడ బాగానే ఉందండి, కాదండి, చెడు అలవాట్లు, అధర్మం ఇంకొక చోటకి ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలంటే సమయం పట్టదు దానికి. ఇమీడియట్ ఇట్ కమ్స్, వచ్చేస్తుంది, జాగ్రత్త. నా పుత్ర మరణం కేచిత్ ద్రక్ష్యంతి పురుషా క్వచిత్, అదే కాకుండా నార్యః చ అవిధవా నిత్యం, స్త్రీలు అవిధవా, ఎప్పుడు విధవలు కాదేరంట. అంటే ఏమిటి, అంటే వాళ్ళు మరణించిన తర్వాతే వాళ్ళ భర్తలు మరణించేవాళ్ళంట అని నారదుడు చెప్పాడు వాల్మీకి. చెప్పంగానే మీకు ఒక డౌట్ వస్తుంది, ఎట్లాగండి, మీరు ఎవరి గురించి చెబుతున్నారో, ఆ దశరథుడు మరణించాడు కదా, మరణించిన తర్వాతే కదా వీళ్ళు ముగ్గురు మరణించింది, ఎవరు, 10,000 సంవత్సరాల తర్వాత 10,000 సంవత్సరాల దాకా ప్రాయ వీళ్ళు ముగ్గురు కౌశల్యా సుమిత్రా కైకేయి దాంతోపాటు 350 పత్నులు దశరథులు వాళ్ళందరూ విధవలుగా ఉన్నారు కదా. ఇక్కడ ఏం రాశారు, నార్యః చ అవిధవా నిత్యం అన్నారే. ఎందుకయ్యా అంటే విధవ విగత ధవ, ధవ అంటే భర్త, భర్త లేకుండా ఉండటం ఎప్పుడు ఉండేది కాదంట. అయితే వీళ్ళ ముగ్గురు విధవులయ్యారు కదా. ఇక్కడ భర్త అంటే ఎవరు, ప్రొటెక్టర్. భర్త చనిపోయినా ఆ పిల్లలు కనుక ఉంటే, పెద్దవాళ్ళుగా ఉంటే, చూసుకోగలుగుంటే, ఆ ఎవరింట్లోనూ ఉత్సవాలు జరుగుతూ ఉంటే, రామనవమి ఉత్సవాలు, రామపట్టాభిషేకం, రాముడికి కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణాలు, కీర్తనలు, ప్రవచనాలు ఇవన్నీ జరుగుతుంటే, ఉత్సవాలు జరుగుతుంటే, పండుగలు జరుగుతుంటే, భర్త లేకపోయినా ఆ పుత్రు ఈ వివాహ ఈ యొక్క ధార్మిక కార్యకాలాన్ని ఇంటిలో నడిపిస్తున్నాడు కాబట్టి విధవ కాదు. ఎవరంటే వాళ్ళు ఎవరో కాదంట, వాళ్ళు సన్యాసులు లాంటి వాళ్ళంట. ఏ విధవ చూడకూడదండి, ఈ మాట రామాయణంలో లేదు. విధవలో ఉండే శక్తి ధర్మశాస్త్రంలో చెప్పడుంది. ఆ శక్తి సన్యాసుల్లో కూడా ఉండదంట. ఏ శక్తి, ఆశీర్వాదం ఇచ్చే శక్తి. తర్వాత ఇది నమ్మకాలు ఇవి, ఎవరింటిలోనైతే ఒక పుత్రు ఆ తల్లి విధవైనా చక్కగా చూసుకుంటున్నాడో, ఆ ఇంట్లో ధార్మిక కార్యకలాపాలు నడుస్తున్నాయో, ఆ విధవలో ఆ సన్యాసుల్లో ఉండే అంత శక్తి ఆమె ఉంటుందంట. నేను ప్రత్యక్షంగా చూశాను మా ఇంట్లో. మా ముత్తాత గారి చెల్లెలు విధవ, ఎట్లా వంక అట్లుండేది, ఇంట్లో ఉండే అమ్మ ఆడవడుసులన్నీ అట్లా గ్రిప్లో పెట్టుకునేది. 200 మందికి 400 వంటలంటే మడితో వండటమే రోజు, అందరు దడుచుకునేవాళ్ళు. ఆమె పోయిన తర్వాత అన్నీ స్టాప్ అయిపోయినాయి, అన్ని ఉత్సవాలు, అన్ని పండుగలు అన్ని పోయినాయి. చెప్పండి, విధవ అంటాం విధవ అంటాం కాదు, ఈ తప్పు. రామాయణంలో ఈ దీనికి గోవిందరాజు వారు వ్యాఖ్యానం ఇస్తున్నారు. ఎవరికైతే పుత్రులు ఉంటారో ఆ పుత్రుల ద్వారా ధార్మిక కార్యకలాపాలని నడిపిస్తుందో ఆమె భర్త లేకపోయినా విధవ కాదు. అందుకని నార్యాశ్చ అవిధవా నిత్యం అవుతే, అయోధ్యలో ముగ్గురు విధవలు ఉన్నారు కదా, అందుకే రామచంద్రుడు ఉంటే, భరతుడు, లక్ష్మణుడు, శత్రుకుడు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ల వలన దశరథుడు లేకపోయినా వీళ్ళ విధవలు కాదు. నార్యాశ్చ అవిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. పతివ్రతాః చాలా పతివ్రతలుగా ఉండేవాళ్ళు, అంత స్ట్రాంగ్గా ఉండేవాడు పతివ్రత ధర్మంలో. అదే కాకుండా ఇంకా ఎన్నెన్నో శ్లోకాలు ఉన్నాయి. 4 శ్లోకాలు ముఖ్యంగా నారదుడు చెబుతాడు. ఆశ్రమే దశతే ఇష్ట్వా తథా బహు సువర్ణకైహి అన్నారు. ఎన్నో అశ్వమేధాల యజ్ఞాలు చేశాడు రామచంద్రుడు, ఎన్నెన్నో దాన ధర్మాలు చేసేవాడు, సువర్ణ పథకాలను దానం చేసేవాడు. గవాం కోట్యాయుతం దత్వా, కోటి కోటి ఆవుల్ని దానంగా ఇచ్చేవాడు. తరదత్వ విద్యాభ్యో విధిపూర్వకం, అన్ని ధార్మిక కార్యక్రమాల్ని విధిపూర్వకంగా చేసేవాడు. అసంఖ్యేయం ధనం దత్వ, ఎంత దానం ఇచ్చాడు రామచంద్రుడు అంటే అసంఖ్య, కౌంట్ చేయలేము. దానాన్ని కౌంట్ చేసేకూడదంట. దానం చేయటానికి కూడా ఒక రూల్స్ ఉంది. ఏంటి, మనసులో ఫస్ట్ ఏది దాని ఎంత దానం చేయాలి అని వస్తే అది చేసేయాలంట. తర్వాత ఆలోచిస్తే ఆ దానానికి ఫలం దొరకదు. ఏదో మీరు వచ్చారనుకోండి, 10,000 రూపాయలు ఇవాళ మనసులో వచ్చింది, రాగానే తర్వాత మనసు అనుకుంటుంది, ఎందుకు 1,000 రూపాయలు అయిపోతుందేమోలే అంటే ఆ దానికి ఫలం కలగంట. మనసులో మొట్టమొదటిసారిగా ఏది మనసులో వస్తే దానం చేయాలంట. అది కాకపోతే మనసులో ఏం రాలేదనుకోండి, ఏం చేయాలి? లెక్క బట్టి దానం చేయకూడదంట. ఆ జోబులో ఇప్పుడు ఏమంటే జోబులో పర్సు ఉంటుంది, జోబు పర్సు, ఇవరు ఖజానాలు ఉండేవి, ఏది పడితే అదే అయిపోయింది అంతే. కౌంట్ చేయటం లేదు, కౌంట్ చేసి దానం చేసేది అది అది రీతి కాదు. ఈ దానం చేయడానికి మనసులో ఏ ఫిగర్ ఫస్ట్ వస్తే ఆ ఫిగర్ నిచ్చేయాలంట, ఆ సంఖ్య అంత దానం చేయాలి. మీరు అనుకోవచ్చు మనసులో వచ్చిందండి ఆయన బ్యాంకులో లేదే డబ్బులంటే, మనసులో వచ్చింది నేను 1 కోటి రూపాయలు ఇవ్వాలని, నాకు 2 లక్షలు ఇంకా రోన్ ఉంది అంటే మనసులోనే ఉంచుకోండి, మనసులోనే ఉంచుకోండి. కనీసం మనసులోనే దానం చేసుకోండి, కనీసం భగవంతుని ప్రార్థించండి ఆ సమయం ఎప్పుడు వస్తుందో, నేను 1 కోటి రూపాయలు ఇచ్చేంత సామర్థ్యత ఇవ్వు అని ప్రార్థించవచ్చు. అయినా ఫస్ట్ మనసులో వచ్చిన దాన్ని దానం చేసేయాలి. ఇంకోటి మనసులో రాలేదంటే ఏం చేయాలంటే కౌంట్ చేయకుండా, అసంఖ్య అంటే అన్లిమిటెడ్ అని కాదు ఇక్కడ, అసంఖ్య సంఖ్య లేకుండా కౌంట్ చేయకుండా దానం చేయాలి. ముఖ్యంగా అన్నదానం, కౌంట్ చేయకుండా దానం చేయాలి అన్నదానం. ఆ ప్రసాదం సర్వీస్ చేసేవాడు లడ్లా ఒక్కొక్కడు ఒక్కొక్కరు లడ్డు మా చిన్నప్పుడు సర్వీస్ చేసేవాళ్ళు, మేము చేసేవాళ్ళు, మా పిల్లలు చేసేవాళ్ళు అట్లా ఎప్పుడు చెప్పేవాళ్ళు కదండి. ఇక్కడ దిక్కు ఇక్కడికి వచ్చి ఆ పిచ్చి వేషం నేర్చుకున్నాను నేను. నేను ఒక్కోసారి అంటుంటారు, ఏ ఇంత లిమిటెడ్గా ఉంది, ఫెస్టివల్ వచ్చింది, వాళ్ళందరికీ సర్వీస్ చేసి ఆర్డర్ ఇస్తా. ఇప్పుడు ఈ కీర్ ఉంది, ఇంతే మాత్రం ఉంది, అందరికి 1 గ్లాస్ ఇవ్వు. అది అచ్చా చెప్పినప్పుడు నాకు ఒక రకంగా అసహ్యంగా అనిపిస్తుంది, చేయకూడదు అట్లా. కొంతమంది అంటారు లాస్ట్ బ్యాచ్ వాళ్ళ దొరకదండి అంటారు. ఇదేమిటి లాస్ట్ బ్యాచ్ వాళ్ళు దొరకదేమిటి, దొరకటం ఏమిటి, దొరకపోవటం ఏమిటి, ప్రసాదం దొరుకుతుందిలే, జస్ట్ గివ్. అది కాకుండా ఇంకోళ్ళు చూసి వీళ్ళకేమిటండి, వీళ్ళకిద్దామండి. అన్నదానంలో మన వెనక చూడకూడదు. ఎవరికివ్వాలి, వీళ్ళకివ్వాలా, వీళ్ళకివ్వకూడదా, శత్రువు వచ్చినా సమానంగా ట్రీట్మెంట్ ఇవ్వాలంట. అన్నదానం చేసేటప్పుడు మీరు యోగ్యత అయోగ్యత చూడకూడదు. అదే ధనం అంటే డబ్బులు దానంగా ఇచ్చినప్పుడు చూడాలి, నేను ఇచ్చిన డబ్బులు సరిగ్గా యూస్ చేస్తాడా, యూస్ చేయరా, నేను ఏ ఉద్దేశంతో ఈ డబ్బులు ఇచ్చానో ఆ ఉద్దేశానికి వీళ్ళు యూస్ చేస్తారా అని విచారించాలి, 10 సార్లు విచారించాలి. అదే విద్యాదానం ఉంటే దానికి 100 సార్లు విచారించాలి. నేను నేర్పించిన విద్య అతనికి అహంకారంగా కారణం కాకూడదు, ఇంకొకళ్ళకి దుష్ప్రయోగం చేయకూడదు అని 100 సార్లు విచారించాలంట. అన్నదానంలో విచారించకూడదంట. అసంఖ్య అంటే అన్నదానాలు జరిగేవి, దాంతోపాటు అసంఖ్య అసంఖ్యేయం దానం దత్వ బ్రాహ్మణేభ్యో మహాయశః. బ్రాహ్మణేభ్యో మహాయశ, ముఖ్యంగా దానం ఎవరు చేయాలంటే బ్రాహ్మణులు చేయాలి. ఎందుకంటే బ్రాహ్మణులు వాళ్ళు దానాన్ని స్వీకరించడానికి యోగ్యులు, దానం ఇవ్వటానికి కూడా యోగ్యులు. అందుకని బ్రాహ్మణులు ముఖ్యంగా దానం చేయాలి. బ్రాహ్మణేభ్యో మహాయశః అని ముందు దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చా అన్నారు. రామచంద్రుడు ఎప్పటి వరకు జీవించాడు, ప్రకటించాడు, ప్రకటనలి ప్రకట్లీల అన్నాడు. ఏంటంటే దశవర్ష సహస్రాణి, సహస్రాణి అంటే 1000, దశ అంటే 10, 1000ని 10 రెట్లు ఎంత, 10 సార్లు కుడిస్తే ఎంత అవుతుంది, 10,000. తర్వాత దశవర్ష శతాని, శతాని అంటే 100, దశ అంటే 10, 100ని 10 రెట్లుగా చేస్తే ఎంత అవుతుంది, 1000. 10,000 + 1000 11,000 సంవత్సరాలు రామచంద్రుడు ఈ రాజ్యాన్ని ఏలాడు. తర్వాత ఒక మాట చూడండి ఇక్కడ ఏమిటది, రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. బ్రహ్మలోకం అంటే సాకేత్ అతని స్వభావానికి వెళ్ళిపోయాడు. రామో రాజ్యం ఉపాసిత్వ 11,000 సంవత్సరాలు రామచంద్రుడు 12వ సంవత్సరంలో విశ్వామిత్రుడు తీసుకెళ్లాడు. ఇంతపాటు వివాహం అయిపోయింది, 13వ సంవత్సరం దాకా వివాహం అయిపోయింది. 25వ సంవత్సరంలో ఆ సమయంలో సీతాతో పాటు రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళాడు. ఆ సమయంలో సీతాదేవికి ఎంత, 18 ఏళ్ళు, 18 ఇయర్స్, రామచంద్రుడికి 25 ఏళ్ళు. తర్వాత 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ 30వ సంవత్సరం రామచంద్రుడు వచ్చాడు, అయోధ్యకు వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత 10,000 సంవత్సరాలు ఏలాడు. డైరెక్ట్గా 11,000 అని చెప్పచ్చు కదా. దశవర్ష సహస్రాణి 10,000, దశవర్ష శతాని చ అని ఎందుకన్నారు? 10,000 ఇంకొక 1,000 ఎందుకన్నారంటే 10,000 సంవత్సరాల దాకా సీతాతో ఉంటూ ఆ యొక్క దోబి బట్టలు ఉతికేవాడు, వాడి మాటలు విని రామచంద్రుడు ఏం చేశాడు? సీతాదేవిని అరణ్యానికి పంపించాడు, వాల్మీకి ఆశ్రమానికి పంపించాడు, లక్ష్మణుడు చెప్పి పంపించాడు. అంటే సీతాతో పాటు 10,000 సంవత్సరాలు, సీతా విరహ 1,000 సంవత్సరాలు, 1,000 ఇయర్స్ ఈ లేవుడు. ఆ సమయంలో నారదుడు వాల్మీకి వచ్చాడు. వాల్మీకి దగ్గరికి వచ్చి వాల్మీకి నారదుడు చెప్పాడు, నువ్వు ఈ రామాయణాన్ని చెప్పాడు. అదే రోజు వాల్మీకి తామసా నది దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడిని కలిసి వాల్మీకి రామాయణం రాయటం మొదలుపెట్టాడు. అంటే వాల్మీకి రామాయణం ఎప్పుడు రాశాడు వాల్మీకి అంటే 10,000 సంవత్సరాలు అయిపోయినాయి, సీతాదేవిని పంపించేశాడు. ఆ పంపించిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ రాసి ఆ సమయం నుంచి భవిష్యత్తులో, అంటే కొన్ని నీళ్ళు ఇంకా మిగిలి ఉన్నాయి. ఏమిటది? కౌశల్యా, సుమిత్ర, కైకేయి ముగ్గురు యొక్క నిర్యాణం, లక్ష్మణుడి యొక్క వాళ్ళు పుత్రుడు పుట్టడం, వివిధ రాజ్యాలని వాళ్ళ పుత్రులకు ఇవ్వటం, రామచంద్రుడితో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్నులు అయోధ్యావాసులందరూ సాకేత్ నామని సరయూ నదితో లో మునిగిపోయి, మునిగిపోవడం కాదు లోపల ప్రవేశించి సాకేత్కి వెళ్ళిపోవటం, ఈ కొన్ని లీలలు ఉన్నాయే, ఆ లీలలు మిగిలిపోయినాయి. ఆల్మోస్ట్ 1 సంవత్సరం దాకా రామచంద్రుడు ఒక గదిలో ఉండిపోయాడు, ఎవరిని రానీల. ఆ స్టోరీ మీకందరికీ తెలుసు. దుర్వాస రావటం లక్ష్మణుడికి, అంటాం నేను రామచంద్రుడు కలవాలంటాం, రామచంద్రుడు చెప్పాడు నేను ఎవరిని కలవని చెప్పటం. ఆ టైంలో దుర్వాస లక్ష్మణుడికి శాపం ఇవ్వటం, అవన్నీ ఇంకా జరగల. దాన్ని వాల్మీకి భవిష్యత్తులో చూసి అది రాశాడు. కొంతమంది అంటారు వాల్మీకి మొత్తం రామాయణంతా రామచంద్రుడి లీలలు జరగమునుకే మునిపే రాశాడు అంటారు. అంత కాదు, ఈ చివరి శేష లీలలు ఉన్నాయి అంత్యలీలలు, అది మాత్రం భవిష్యత్తులో చూసి వాల్మీకి రాశాడు. ఎక్కడ రాశాడు? ఉత్తరకాండలో రాశాడు. ఈ ఉత్తరకాండ 7వ కాండ, అది కూడా వాల్మీకి రాసినట్టే. కొంతమంది అంటారు ఈ వాల్మీకి బాలకాండ రాయలేదంటారు, కొంతమంది అంటారు ఉత్తరకాండ రాయలేదంటారు, కొంతమంది అంటారు వాల్మీకి మొదటి 4 సర్గాలు ఉన్నాయి బాలకాండలో రాయలేదంటే. అవన్నీ కాదు, తపస్వాధ్యాయ నిరతం నుంచి లాస్ట్ దాకా వాల్మీకిని రచించాడు. ఎట్లా రచించాడు మనం ముందు చూద్దాం. దాని ముందు నారదుడు ఈ రామాయణ యొక్క మహిమ దాని గురించి చెబుతూ ఇదం పవిత్రం పాపఘ్నం అన్నాడు. ఇదం పవిత్రం, ఇది పవిత్రమైన రామాయణం అంట. అది పాపఘ్నం, పాపాన్ని నాశనం చేసే రామాయణం అది. పుణ్యం వేద చ సమితం అన్నాడు. ఇది పుణ్యమైనది, ఎవరైతే రామాయణం చదువుతారో దానికంటే గొప్ప పుణ్యం లేదు ప్రపంచంలో. అదే యహ పఠేన్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే, ఎవరైతే ఈ రామాయణాన్ని చదువుతారో సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి ముక్తులవుతారు. అదే ఏతత్ ఆఖ్యానం ఆయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రా పౌత్ర సగణః ప్రేత్యాః స్వర్గే మహీయతే. స్వర్గే అంటే స్వర్గం కాదు, భగవంతుడి ధామాన్ని స్వీకరి. అసలైన స్వర్గం ఏమిటి? భగవంతుడి ధామం, అక్కడికి ప్రవేశిస్తాడు. తర్వాత రామాయణం అవతరణ లీల ప్రారంభిస్తున్నాం ఇప్పుడు. రామావతరణ ముందు రామాయణ అవతరణ, ఎందుకంటే భగవంతుడి కంటే భగవంతుడి గ్రంథాలు మనకు గొప్ప, వేదాలు కృష్ణుడి కంటే గొప్ప. ఏమిటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజమే, కృష్ణుడే స్వయంగా వచ్చి చెప్పాడు అనుకోండి, ఏం చెప్పాడు? వేదాలను వదిలే అన్నాడు అనుకోండి, ఆ కృష్ణుడు మనం పూజిస్తాం. చెప్పాడుగా, ఆ కృష్ణుడే బౌద్ధ రూపంలో వచ్చి ఏమన్నాడు, ఇంత యజ్ఞం ఇదే అన్నాడు, వేదాలను పట్టించుకోదు వదిలే అన్నాడు. మనం పూజిస్తామా బుద్ధుడిని? బుద్ధుడిని పూజిస్తామా మనం? ఎందుకు పూజిస్తాం? కృష్ణుడే కదా, ఆ కృష్ణుడే బుద్ధుడుగా వచ్చినప్పుడు వచ్చినా ఎందుకు పూజించావు? బుద్ధుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకు పూజించు. రేపు ఏ వైష్ణవ ఆచార్యులు పూజించారు? రామానుజ ఆచార్యులు, మధ్వాచార్యులు ఎవ్వరూ బుద్ధుడిని పూజించరా. వాళ్ళందరికీ తెలుసు కృష్ణుడే బుద్ధుడుగా వచ్చాడు, ఎందుకు పూజించలా? ఎందుకంటే ఆ రూపంలో ఆ కృష్ణుడే అయినా వేదాలని తిరస్కరించాడు కాబట్టి మేము అతన్ని తిరస్కరిస్తాం. ఎవరైతే వేదాన్ని తిరస్కరిస్తారో వాళ్ళని మేము తిరస్కరిస్తాం. భగవంతుడే కావచ్చు, అది భగవంతుడైనా కావచ్చు, ఎవరైతే వేదాలని తిరస్కరిస్తారో వాళ్ళని మేము తిరస్కరిస్తాం. వాళ్ళు యథీస్ట్. భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఆస్తికులు కాదు. భగవంతుడి నమ్ముకోని వాళ్ళు నాస్తికులు కాదు. ఆస్తిక నాస్తిక దీని యొక్క పరిభాష దీని మీద ఆధారపడి, వేదాలని నమ్ముకున్న వాళ్ళు ఆస్తికులు, వేదాలని తిరస్కరించిన వాళ్ళు నాస్తికులు. ఎంతోమంది వేదాలని తిరస్కరించంటారంట, భగవంతుడు నమ్ముకుంటామంట. ఏమిటది ఆ నమ్మక? వేదాలని తిరస్కరించి భగవంతుడు, ఏ భగవంతుడు నమ్ముకుంటాను? నీ నమ్మకమే నీ అజ్ఞానికి కారణం. వేదబాహ్యులు నాస్తికులు. అది ఇక్కడ. అందుకని రామాయణం, రామాయణ అవతరణ లీల ముందు చెప్పుకొని రాముడి యొక్క అవతరణ లీల తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ హౌ డిడ్ రామాయణ అప్పియర్? ఎట్లాగోతే కృష్ణుడు ప్రకటించంగానే కృష్ణుడితో పాటు ఆయన శాస్త్రాలు కూడా ప్రకటిస్తాయో, భాగవత యొక్క అవతరణ లీల అది కూడా ఉంది. రామాయణ అవతరణ లీల చెప్పుకుందాం. ఎట్లా? వాల్మీకి నారదుడు ఈ మాట విన్న తర్వాత నారదుడు నారాయణ నారాయణ అనుకుంటూ నోము నారాయణ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. వాల్మీకి నారదుని పూజ చేసి నారదుడు వెళ్ళిపోయాడు. నారం దదాతి నారద, జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు, ఇచ్చి వెళ్ళిపోయాడు. నారదుడు వాల్మీకి నువ్వు రామాయణం రాయి అని చెప్పల, రామాయణం చెప్పి సంక్షిప్త రామాయణం చెప్పి వెళ్ళిపోయాడు. ఇది రెండో సర్గలకు వెళ్తున్నాం, సెకండ్ సర్గ. నారదుడు వెళ్ళిపోగానే వాల్మీకి ఆయన యజ్ఞాలు అన్నీ చేసి పొద్దున పూట అన్ని అయిన తర్వాత మధ్యాహ్నం పూట ఆయన శిష్యులతో పాటు, ఆ శిష్యులు ప్రముఖమైన వాడు భారద్వాజ ఋషి. భారద్వాజ కృతం విన్నారే, ఆయన ఎవరు కాదు, భారద్వాజుడు. వాల్మీకి శిష్యుడు భారద్వాజుడు. ఈ భరద్వాజ గోత్రంలో ఉన్న వాళ్ళకి నమస్కారం చేస్తూ వీళ్ళకి ఈ ముందుకు వెళ్దాం. వాల్మీకి సమూహితిం గతే తస్మిన్ దేవలోకం మునిం తదా, దేవలోకం మునిం తదా. ఆయన తమ్ముని వాయించుకుంటూ వాయించుకుంటూ నారాయణ అని చెప్పుకుంటూ ఎవరికి వెళ్ళిపోయాడు. జగామ తమసా తీరం జాహ్నవ్యాం అవధూరత, జాహ్నవ్యాం అవధూరత. జాహ్నవి అంటే గంగ. గంగా నుంచి కొంచెం దూరంలో ఒక నది ఉన్నది, తామసా నది అని. ఈ తామసా నది చాలా పవిత్రమైన నది. ఆ గంగాలను చేరిపోతుంది అంటే ఆ గంగా నది కొంచెం దూరంలోనే తామసా నది ఒడ్డున వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఆ తామసా నది తీరం, జగామ తామసా తీరం జాహ్నవ్యాం ఆవిర్దూరత, కొంచెం దూరంలోనే తామసా నది ఉంది. ఆ తీరానికి వెళ్ళాడు ఎవరు? వాల్మీకి శిష్యులతో పాటు దుప అది మధ్యాహ్న కాలంలో వెళ్ళాడు. అదే సమయం వాల్మీకి ఆ కామనసాధని చూసి సతుతీరం సమాసాధ్య తమసాయమునిస్తదా, తమసాయమునిస్తదా. ఈ ముని అతని శిష్యులకు అందరి చోట మొదలెట్ ఏం చెప్పాడు, శిష్యామాహ, శిష్యామాహ అంటే శిష్యుడు చెప్పాడు, ఏం చెప్పాడు, స్థితం పశ్యే దృష్ట్వా అన్నాడు. ఓ శిష్యులా చూడండి, ఈ తామసా నదిని చూడండి, తీర్థం అకర్దమం అన్నాడు. తీర్థం అకర్దమం, ఎటువంటి మురుగి మురుగులాగా లేదు అక్కడ, ఎంత చక్కగా ఉంది అంటే ఆ జలం యొక్క స్వచ్ఛత, బురద లేదు. నదులు, కొన్ని నదులు బురద బురదగా ఉంటాయి, ఈ తామసా నది ఎట్లా ఉందంటే బురద లేకుండా ఉందంట. గంగా నదిలో కూడా కొన్ని చోట్ల బురదగా ఉంటుంది, అన్ని చోట్ల అది కొన్ని చోట్ల ఉంటుంది. అదే కాళింది నది అంటే యమునా నది నల్లగా ఉంటుంది. అదే మీరు కావేరీ నది ఎట్లా ఉంటుంది, గోల్డెన్, తామ్రవర్ణంలో తామ్రపాణి, తామ్రపాణి నది అట్వా. కృష్ణానది నల్లగా ఉంటుంది. ఆ కృష్ణానదిలో కనుక మీరు కాళ్ళు వేసారనుకోండి ఏముంటుంది, లాగైపోతుంది. ఏమైతే గట్టిగా ఉందనుకుంటా, అది కృష్ణ అని పేరు ఎందుకు పెట్టారు, అందుకే పెట్టారు, నల్లగా ఉంటుంది. అంటే ఒక్కొక్క నదికి ఒక స్వభావం ఉంటుంది. అయినా ఇక్కడ తామసా నది స్వభావం ఎట్లా ఉందంటే అకర్దమం, బురద లేకుండా ఉందంట. బురద లేకుండా ఉండటం ఏంటి ఏంటంటే వాల్మీకి మనసు రామాయణం వినంగానే ఆ మనసుని తామసా నదిలో చూస్తున్నాడు. ఎటువంటి మనసు, తమో గుణం నుంచి బయటపడిన మనస్సు, తమస్సుకి పరి అయిన మనస్సును చూశాడు. తర్వాత అకర్దమమ్మిదం తీర్థం భరద్వాజ నిశామయా. ఈ గురువులకి అంతే ఒక స్వభావం ఏంటంటే ఎంతోమంది శిష్యులున్నా అతని ప్రియ శిష్యులు ఉంటారే, నిజీ సేవ కోసం ప్రియమైన శిష్యుల్ని పిలుస్తారు. అతని ప్రియమైన శిష్యుల్ని నిజీ సేవకు పిలుస్తాడు, భరద్వాజ ఇట్లా అంటారు. ఎంతోమంది శిష్యులున్నారు పేరుతో పిలిచి ఈ పని చెయ్యి, అది ఇవ్వు ఇది ఇవ్వు అని. ఆ పర్సనల్ సర్వీస్ గురువు ఆయనకి చాలా క్లోజ్గా ఉండే డిసైపుల్కి ఇస్తారు. మన ఇష్టాలతో ఇంకో ఆల్టర్నేటివ్, ఇది రివర్స్. ఒకసారి ఏమైందంటే మా గురుగారు జూలో నన్ను కలవని నన్ను పిలిచారు. వెళ్ళాను, వెళ్ళి చూశాను, ఆయన నలుగురు ఐదు సేవకులు ఉన్నారు. ఆ సేవ ఈ సేవ నాకేదో ఆశ పెట్టింది. నాకు కూడా ఏమిటిది, టెంపుల్ మేనేజ్మెంట్, రోజు మీటింగు, అది ఇది చక్కగా చూడండి, గురుగారు సేవ చేసుకుంటే బాగుంటుందేమో, గురుగారి దగ్గరే ఉంటే బాగుంటుందేమో అని. నేను మా గురుగారి దగ్గరికి నాకు ఒక అని మాట్లాడిన తర్వాత అన్ని బాగున్నా అని ఉన్నాను. తర్వాత నేను నాకు ఒక కోరిక ఉందన్న, నా మనసులో కోరిక ఉంది అంటే ఏమన్నా ఏం కావాలన్నాను, నేను మీ పర్సనల్ సేవకులు కావాలని నాకు చాలా కోరికగా ఉందన్న. ఆయనతో చూశాడు, ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు అన్నాడు. నేను నాకేం ప్రాబ్లం లేదే, ప్రాబ్లం లేదా, నువ్వు నా దగ్గర ఉందనుకుంటావు. అప్పుడు తెలిసింది ఎవరికోతే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, వాళ్ళని చుట్టుపక్కల పెట్టుకుంటారంట. మిగతా నీకేం ప్రాబ్లం లేదుగా, ఇంకే నువ్వు ప్రచారం చేయి అది మన ఇస్కాలను అట్లా. అది నిజంగా చెప్పాలి అంటే గురు శిష్యులు అట్లా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎవరైతే చాలా క్లోజ్గా ఉంటారు, చాలా ఆప్తులు, అటువంటి వాళ్ళని దగ్గరగా పిలిచి ఆ శారీరక సేవల్లో, అందుకని భారద్వాజుని పిలిచాడు. అకర్దమమ్మిదం తీర్థం భరద్వాజ నిశమ్యయ, భరద్వాజ పిలిచి చూడండి, రమణీయం ప్రసన్నాంభూ సన్మనుష్య మనోయథా అన్నాడు. చూడు ఎంత చక్కటి నీళ్ళు, ఎట్లా ఉందంట, రమణీయం ప్రసన్నం అంబు, చాలా రమణీయంగా ఉందంట, చాలా అద్భుతమైన. అంత రామాయణం ఇప్పుడే విన్నాడు కదా, రామాయణం విన్న తర్వాత ఈ ప్రపంచాన్ని ఎట్లా చూడాలో వాల్మీకి చూపిస్తున్నాడు. ఈ ప్రపంచమంతా మనకి ఎంత ప్రసన్నంగా కనిపిస్తూ ఉంటుంది, అకర్తమ్యంగా ఉంటుందంట, అదే కాకుండా రమణీయంగా ఉంటుందంట ప్రపంచం. ఎవరు మనసు అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉందనుకోండి, వాళ్ళని మీరు హిమాలయాలకు తీసుకెళ్ళినా ఎక్కడికి తీసుకెళ్ళినా చిరాకు పడుతుంటే అడిగి ఏమిటి, అక్కడికి తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి అంటుంటాడు. వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్, తెలుసుకోండి. ఈ ప్రపంచం ఉందే మీ మనస్సు యొక్క ప్రతిబింబం మాత్రమే, బింబ ప్రతిబింబవాదం అంటే మధ్వ సంప్రదాయం చెప్పట్లే నేను, మధ్వాచార్య సిద్ధాంతం ఇది. అది సిద్ధాంతంలో కొంతమందికి ఇది మనం అప్లై చేసుకోవచ్చు. మీరు ఒక ఆల్రెడీ వెరీ డిస్టర్బ్డ్ పర్సన్, విసుగెత్తిపోతుంటాడు ఏదో ఉంటాడు, వాడిని మీది వెంకటేశ్వర స్వామి ముందు కూర్చోబెట్టుకున్నా నిల్చోబెట్టుకున్నా ఏమంటాడు, హే అది అది చూస్తుంటాడు. ఎంతంటే మనసు అట్లా ఉంది. అదే ఎవరికి పోతే చాలా ప్రసన్నం చిత్తులు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఆ వెంకటేశ్వర దర్శనానికి లైన్లో నిల్చోబెట్టుకున్నా ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా ఎంత అద్భుతంగా జరిగిందని దర్శనం అంటాడు. అంటే ఈ ప్రపంచం ఉన్నదే అది మనం ఎట్లా చూస్తామంటే మన మనస్సు ద్వారా చూస్తాం, మన కళ్ళ ద్వారా చూడడం. అందుకని మనస్సు బాగుండాలి. మనస్సు బాగుంటే అన్నీ బాగుంటాయి. మనస్సు బాగపోతే మీరు రసగుల్లా ఇచ్చినా కూడా అది కారంగా ఉంటుందంట. మీరు చక్కటి పిండి వంటలు ఇచ్చినా అది చేదులా చేదుగా ఉంటుందంట. మనస్సు ఆ రామాయణ విన్న తర్వాత మనస్సు ఎట్లా ఉంటుందంటే ఈ ప్రపంచమంతా మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి గొడవలు ఎటువంటి టెన్షన్స్ ఏ ఉండవు. సత్వ రజస్తమ దానికి పరి అయిపోతారు. రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనో ఇవ. ఎట్లాగోతే సన్మనహ. సన్మనహ అంటే ఏమిటి? ఒక గొప్ప మనేయులు ఉంటారే, సత్పురుషులు ఉంటారే, వాళ్ల మనసు గొప్ప భక్తులు లాంటి ఋషుల యొక్క మనసులా ఉందంట. రమణీయం జ్ఞాస్యతాం కలశ, జ్ఞాస్యతాం కలశ. స్నానం చేయడానికి కలశ కావాలి కదా, తీసురా తీసురా కలశ తీసురా. తదా దీయతాం వల్కలం మమ. ఆ కలశ తీసుకు తర్వాత నా కోపీనం. వల్కలం అంటే ఆ గుడ్డ కోపీనం. తీసురా ఇదమేవ అవగాహిష్యే తమసా తీరం ఉత్తరం ఉత్తమం. ఈ తమసా తీరం ఉత్తమైన తీరం. వాల్మీకి ఆ ప్రదేశం ఆ సౌందర్యాన్ని చూసి ఆ తమసా నదికి ఇక్కడ దాకా అంటే నడువు దాకా వచ్చే నీళ్లు అక్కడి వరకు వెళ్ళాలి. స్నానం చేసే రీతి ఇది. నదిలో స్నానం చేయాలి అంటే ఈ నడువు దాకా మునిగే అంత అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలంటే ఆ నదిలో మధ్యలో వెళ్ళి అక్కడి నుంచి ఆ మట్టి తీయాలి. ఆ మట్టిని తీసి దానికి 32 ముద్దలు చేయాలి. ఆ మట్టిని ఆ మట్టిని 32 ముద్దలు అది ఒళ్ళంతా రాసుకొని 32 సార్లు మునగాలంట. అది పూర్ణ స్నానం, మధ్యాహ్న స్నానం ఇది. ఈ శాస్త్రంలో ఇంత డీటెయిల్గా చెప్పబడింది. పొద్దున కూడా అటు చేయకూడదంట. పొద్దున్నుండు మంగళారి టైం అయిపోతుంది కదా, అది చీకటిగానే ఉంటుంది. స్నానం వెళ్ళటం వెళ్ళిపోవటం, మధ్యాహ్నం పూట ఫుల్ స్నానం చేయాలి. కొంతమంది పొద్దున బాత్రూమ్కి గంట సిద్ధాలు కూడా రారు కాదది. అక్కడికి వెళ్ళి కాకి స్నానం అన్నారు. కాకి ఎట్లా స్నానం చేస్తుంది? దాని నుంచి నేర్చుకోవాలంటే ఒక పని, ఒక మంచి కూడా నేర్చుకోవచ్చు కాకి నుంచి. ఇంకేం మంచి కూడా నేర్చుకోలేవు. అంటే ఇవన్నీ ఎందుకు చూస్తున్నానంటే గొప్ప గొప్ప ఋషులు, పెద్దవాళ్ళు, మన పెద్దవాళ్ళు ఋషులు వాళ్ళందరూ చాలా బుద్ధిమంతులు. ఆలోచించి ప్రకృతిలో నుంచి కొన్ని కొన్ని మాటల్ని మనం ఎట్లా మన జీవితంలో గ్రహించవచ్చు అవన్నీ చెప్పారు. ఒకో నిద్ర కాక్ స్నానం, బ్రహ్మచారి గృహత్యాగి బ్రహ్మచారి లక్షణం అంట. స్వాన్నిద్ర కుక్క ఎట్లా నిద్రపోతున్న అట్లా నిద్రపోవాలంట బ్రహ్మచారికి. రావణాసురుడిలా కాదు, కుక్కట్లో ఉన్నట్టు లేస్తుందంట. అంటే ఆల్వేస్ అటెంటివ్. తర్వాత ఒక్కో ధ్యానం, ఒక్కో ధ్యానం అంటే ఒక కొంగ అట్లా ధ్యానం చేస్తుంది అట్లా ధ్యానం చేయాలంట. ఎవరు తెలుసు, ఇంకోళ్ళు తెలియదు, ధ్యానం చేస్తుంది. తర్వాత ఒక కాకి శ్వాన్నిద్ర, ఒక్కో ధ్యానం, కాక్ శౌచం, గృహత్యాగి బ్రహ్మచారి లక్షణం ఉన్నారు. ఈ ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాలి. ఆ ప్రకృతిని చూస్తూ చూస్తూ ఉంటే ఉసి ఆ సమయంలో తస్య అభ్యాసేతు మిథునాం చరంతం అనపాయినం. రెండు పక్షులు మిథునాం అట్లా చరంతం తిరుగుతూ తిరుగుతూ వస్తున్నాయంట. ఒక మగ పక్షి, ఒక ఆడపక్షి. ఆడపక్షి ఇక్కడి నుంచి అక్కడ తిరుగుతుంది, ఓ మగ దాని వెనకెళ్తుంది, ఏదో ముద్దాడుకుంటూ ఉంటాయి. తర్వాత ఇంకో ఆడపక్షి ఇంకొకటి వెళ్తుంది, అట్ట వెళ్తుందంట. అది చూసి అనుకున్నాడంట. ఈ చూడు ఎంత అద్భుతమైన ప్రపంచమో ఇది. ఆ భగవంతుడు ఈ ప్రీతిని పక్షుల్లో కూడా పెట్టాడు. ఆ ప్రీతి స్వరూపుడు భగవంతుడు. ఇవన్నీ అట్లా స్మరిస్తూ స్మరిస్తూ దదర్శ భగవాన్ తత్ర క్రౌంచయో చారు నిస్వరం. చారు నిస్వరం, చారు అంటే ఒకళ్ళొకళ్ళు ముద్దాడుతున్నాయి ఈ రెండు పక్షులు. ఏ పక్షులు? క్రౌంచ పక్షులు ముద్దాడుతున్నాయి. అవుతే అదే సమయంలో తస్మాత్ మునినాత్ ఏకం మిథునాత్ ఏకం, తస్మాత్ మిథునాత్ ఏకం. ఆ రెండు పక్షులు, ఒక మొగ పక్షి ఒక పక్షిని, పుమాంసం పాప నిశ్చయ, పాప నిశ్చయ ఒక పాపిష్ఠుడు, ఒక హంటర్ ఏమంటారు, పక్షులు కొట్టేవాడు ఏమంటారు, వేటగాడు. ఒక వేటగాడు ఏం చేశాడంటే జగాన వైర నిలయో నిషాద తస్య పశ్యత తస్య పశ్యత. అది చూసి ఒక పక్షిని కొట్టేశాడు. దాని ఆ పక్షి ఏమైంది, ఒక పక్షి కింద పడిపోయింది. తోణిత పరితాంగం చేష్టమానం మహీతలే, కింద పడిపోయింది ఒక పక్షి కింద పడిపోయి. భార్యాతో నిహతం దృష్ట్వా, భార్య, పక్షులకు భార్య ఉంటుందా? ఎందుకంటే పక్షి ద్విజ, పక్షి ద్విజ అంటారు. రెండుసార్లు జన్మ పక్షికి. ఒకటి గుడ్డు వస్తుంది, ఆ గుడ్డు నుంచి ఇంకొక జన్మ, ఆ గుడ్డు రావటం ఒక జన్మ, ఆ గుడ్డు నుంచి బయటికి రావటం ఇంకో జన్మ. కాబట్టి ఇక్కడ భార్య అని ఆ శబ్దాన్ని యూజ్ చేశారు. భార్య అనే ఎవరికోతే సంస్కారంతో వివాహం జరుగుతుందో వాళ్ళు భార్య అన్నారు. గర్ల్ ఫ్రెండ్ని భార్య అని చెప్పలా. ఇప్పుడు పక్షుల జాతిలో ఎటువంటి వివాహం లేదు, అయినా ఈ పక్షుకి ద్విజత్వం ఉన్నది కాబట్టి భార్య అని శబ్దంతో ప్రయోగం చేశారు ఇక్కడ. భార్యతో నిహతం దృష్ట్వా, ఆ పక్షి, ఆ భర్త, చనిపోయిన భర్తని చూసి, దృష్ట్వా రురువా కరుణం గిరం, ఏడుస్తూ ఏడుస్తూ ఇట్లా మాట్లాడటం అనేటిందండి. తామ్ర శీర్ణే మత్తేన పరిణా సహితేన వై, ఎట్లా ఉందంటే ఆ శరీరం కింద పడిపోయిందంట, ఆ తల కట్ అయిపోయి పక్కన పడిపోయింది. అది ఎర్రగా ఉంది, తామ్ర వర్ణంగా ఉంది, ఎర్రగా అయిపోయింది ఇక ఆ రక్తం వల్ల. ఈ రెండు కాళ్ళు పైన కొట్టుకొని ఏదో అట్లా ఆ శరీరం అట్లా డబ్బట్టు కొట్టుకుంటుంది. ఆ పరిస్థితి ఇప్పుడే ఆ ప్రాణం పోయే ఆ సమయంలో అది చూసి, తత విధిం ద్విజం దృష్ట్వా, ఈ యొక్క ఘట ఈ ఒక సన్నివేశాన్ని చూసింది. నిషాదేన నిపాతితం, ఎవరు కొట్టారని చూశారు ఆ నిషాదుడు. వెళ్ళి పారిపోయాడు, అక్కడ కనిపించకపోతే ఋషే ధర్మాత్మనః తస్య కారుణ్యం సమపద్యత. హృదయంలో చాలా కరుణ కలిగింది. అరే ఏం చేశాడు చూడు ఈ యొక్క నిషాదుడు, ఇక్కడ చంపేసి వెళ్ళిపోయాడే వేటగాడు, చంపేసి వెళ్ళిపోయాడు, కనిపించట్లేదు. తతః కరుణ దేవిత్వాన్ వేదిత్వాన్, ఈ హృదయంలో ఆ కరుణ, అధర్మో అయం ఇతి ద్విజః, అధర్మో అయం. వాల్మీకి మనసులో అనిపించింది ఇది అధర్మం, ఇట్లా చేయకూడదు అన్నాడు. అధర్మం ఏమిటండి? ఒక వేటగాడు వేట చేయటం ఆయన ధర్మం కదా. అయినా వాల్మీకి ధర్మశాస్త్రాలు తెలుసు. ధర్మశాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే వేటగాడికి కూడా ఒక ధర్మం ఉందంట. వేటాడటం వేటగాడి ధర్మమే, అయినా దానిలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మిథునలో అవస్థలో ఉన్న పక్షులు ప్రాణుల్ని చంపకూడదు. ఇప్పుడు మనం ఏదో ఇంట్లో కుక్క ఏదో వచ్చిందనుకోండి, రాయి ఒక్కరు పంపిస్తే తప్పలేదు, దానిలో రాయి వెంటనే కుక్కను పంపి తరివేయండి. అవుతే ఆ కుక్క రోడ్డు మీద మిథున అవస్థలో ఉన్నప్పుడు రాయి వేయకూడదు అని మను చెబుతాడు. మను సమితిలో ఈ మాట చెప్పబడింది. అంటే మీరు చూడండి, మన ఋషులు పెద్దవాళ్ళు ఆ ధర్మాన్ని ఎంత లోతుగా చెప్పారు, ఎంత సూక్ష్మంగా చెప్పారు. మన ఆచరణకి ఏది పడితే చేస్తూ ఉంటాం, దానివల్ల మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి. వాల్మీకి అనుకున్నాడు ఇది కాదు, ఇది తప్పు అన్నాడు, అనుకున్నాడు ఇది చేయకూడదు. ఇట్లా ఆ మిథున అవస్థలో ఉండే ఆ పక్షుల్ని ఇట్లా కొట్టాడే, నిశాయాం రుదితాం క్రౌంచీయం ఇదం వచనం అబ్రవీత్. ఈ క్రౌంచ పక్షుల యొక్క అవస్థను చూసి వాల్మీకి హృదయం నుంచి కొన్ని మాటలు వచ్చినాయండి. ఏమిటా మాటలు? వాల్మీకి కూడా ఆశ్చర్యం వేసింది. ఏం మాట్లాడు, ఏం చెప్పాను, నాకే ఇది. వాల్మీకి ఈ శ్లోకాన్ని ఏదో బుద్ధితో ఆలోచించి చెప్పింది కాదు, ఒక ఆవేశంలో ఈ శబ్దాలు వచ్చినాయి. నా తర్వాత ఈ శ్లోకాన్ని చెప్పండి. మా నిషాదా ప్రతిష్టాం త్వాం ఆగమా శాశ్వతీశమా యత్క్రౌంచ మిథునాతేకం అవదీత్ కామమోహితం. వేదాల తర్వాత మనుష్యుల నుంచి ప్రకటించిన మొట్టమొదట శ్లోకం ఇది. శ్లోకాన్ని శ్లోకం ఎందుకంటారు? శ్లోకాన్ని శ్లోకం అని ఎందుకంటారు అంటే వాల్మీకి శోక వలన ఈ శబ్దాలు వచ్చినాయి కాబట్టి శ్లోకాన్ని శ్లోక అన్నారు. ఇది శోక కాదు, ఇది శ్లోక. అందుకని వాల్మీకిని ఆది కవి, రామాయణాన్ని ఆది కావ్యం అంటారు. ఎందుకు? రామాయణం అంతా ఈ శ్లోకంలో ఉందండి. వాల్మీకి ఆలోచించి చెప్పింది కాదు, నారదుడి నుంచి రామాయణం విన్నాడు. వినంగానే సరస్వతీదేవి వాల్మీకి హృదయంలో కూర్చొని ఆ నాలుగుని ఇట్లా ఆడిచ్చింది. ఎట్లా ఆడిచ్చింది అంటే ఈ శ్లోకం రావడానికి ఆడిచ్చింది. మా నిషాదా ప్రతిష్టాం త్వామాగమా శాశ్వతీ సమ యత్క్రౌంచమితునాతేకం అవదీత్ కామమోహితం. దీనికి నాలుగు అర్థాలున్నాయి. రామాయణం అంతా ఈ శ్లోకంలో ఉంది. ఎట్లా ఉంది రామాయణం అంతా ఈ శ్లోకంలో? ఒక చిన్న పరిచయం ఇచ్చి ఆపేద్దాం. మా నిషాదా, మా అంటే ఎవరు? లక్ష్మి. నిషాదా నిషిద్యేతి ఇది నిషాదా. ఎవరి హృదయంలో అయితే లక్ష్మి నివసిస్తుంది? ఎవరు? శ్రీ నివాస. లక్ష్మి అంటే ఎవరు? శ్రీ. నిషిద్యతి అంటే ఎవరు? నివాస. శ్రీనివాస. ఎవరు శ్రీనివాస? కొండ మీద ఉన్నాడు కదా. రామాయణ మూల శ్లోకానికి కారకులు ఎవరు? శ్రీనివాసుడే. ప్రతిష్టాం త్వాం ఆగతి ఆగమా శాశ్వతీ సమాహ. ప్రతిష్ట, నీ యొక్క ప్రతిష్ట ఎప్పటికొరకు ఉండాలంట? ఆగమా శాశ్వతీ సమాహ, నీ యొక్క ప్రతిష్ట చిరకాలం ఉండాలి. కాలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుందంట. ఆగమా శాశ్వతీ సమాహ. ఎందుకు? యత్క్రౌంచ మిథునాత్ ఏకం అవదీత్. క్రౌంచ రావణాసుడు, క్రౌంచ రావణాసుడిని క్రౌంచ అని ఎందుకు చెప్పారంటే, రావణాసుడు మనస్సు వంకరగా నడిచే పక్షిని క్రౌంచ అన్నారు. ఒక పక్షి ఉంటుంది, మీరు చూసుంటారు, తిరుపతిలో చూశారేమో కానీ మతనాల్లో ఉండేవి. ఈ క్రౌంచ పక్షులు ఎట్లా ఎగురుతాయంటే అట్లా అట్లా ఎగురుతాయి, స్ట్రీట్కి వెళ్ళవు. ఆ పక్షులన్నీ ఒక సైడ్ వేసుకు వెళ్తూ ఉంటాయి. ఆ జగరటం స్టైలే అది. అదే కింద కూర్చుని నుంచి వచ్చాయనుకోండి, దీని మీద పృథ్వీ మీద నేల మీదకి వచ్చి ఎట్లా నడుస్తాయనుకుంటారు? ఒక కాలు ముందేస్తుంది, ఇంకొక కాలుని జారుస్తుకుంటూ ముందుకేస్తుంది. దానివల్ల ఏంటంటే వంకరగా నడుస్తుంది. అది స్ట్రైట్గా నడవదు ఆ పక్షి. పైన రెక్కలు, రెక్కల పైన భాగం నల్లగా ఉంటుంది, కింద భాగం తెల్లగా ఉంటుంది. నాకు తెలియదు మీరు ఎంతమంది చూశారు, నేను చాలా పక్షులు నడు చూశాను. వంకరగా నడుస్తుంది వంకరగా. వంకరగా నడిచేవాడు రావణుడు, రావణాసురుడు. యత్ క్రౌంచ మిథునాద్ మండోదరితో ఉన్నప్పుడు రావణాసుడు, ఇతను రాముడు, శ్రీనివాసుడు ఏం చేశాడు? ఏకం అవధీత్, వాళ్ళిద్దరిని ఒక్కడిని చంపాడు. ఎవరిని? రావణాసుడిని చంపాడు. ఎందుకు చంపాడు? కామమోహితం. అట్లా ఈ శ్లోకానికి నాలుగు అర్థాలు ఉన్నాయి. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ అర్థం, ఒకటి రాముడికి సంబంధించిన, ఒకటి రావణాసుడికి సంబంధించి అర్థం, ఇంకోటి నాలుగోది మనకు సంబంధించి అర్థం. ఆ నాలుగు అర్థాలు చెప్పుకుంటూ రామాయణం అంతా ఈ శ్లోకంలో ఉంది అని చెప్పటానికి మా నిషాద బాలకాండ ప్రతిష్టాంత్వాం ధర్మ అయోధ్యాకాండ ఆగమా శాశ్వతీ సమాహ ఇది అరణ్యకాండ యత్క్రౌంచమితునాద్ అది కిష్కిందాకాండ సుందరాకాండ తర్వాత ఏకం అవధీత్ యుద్ధకాండ కామమోహితం ఇది ఉత్తరకాండ. ఎట్లా ఈ ఏడు కాండలు ఈ శ్లోకంలో ఉన్నాయో, వేదార్థాలు ఈ శ్లోకంలో ఉన్నాయో, రామాయణంలో ప్రతి ఒక్క ప్రసంగం ఈ శ్లోకంలో ఉందో, రామాయణం అంతా ఈ శ్లోకంలో ఎట్లా ఉందో దాన్ని మనం రేపు తెలుసుకుందాం. వీలవుతే ఈ శ్లోకాన్ని మీరు కంఠస్థం చేయండి. రామాయణంలో ఫస్ట్ శ్లోకం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిప్రప్రచ్య వాల్మీకిర్ముని పుంగవం. తర్వాత పానిషదాపతిష్టాం త్వామాగా ఆగమా శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మితునాదేకం అవదీత్ కామమోహితం. ఈ రెండు శ్లోకాన్ని కంఠస్థం చేయండి. రామాయ నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ. ఈరోజు ప్రసాద సేవ చేసిన భక్తులు మన చక్రధర సింహప్రభు, తర్వాత భక్త మునయ్య గారు ఇద్దరు కలిసి ఈరోజు సేవ చేశారు. వాళ్ళకి శుభ కోరి అందరూ ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ చేజుటిచ్చి ప్రసాద మంత్రం చెప్పండి. మహాప్రసాద గోవిందే, నమో బ్రాహ్మణ వైష్ణవే, స్వల్ప పుణ్యం వ్రతం రాజ విశ్వాస నివజాయతే శరీర విద్యాజ జడేంద్రియ తహేక జివే ఫలే విశేషాగరే తారే మధ్య జీవోతి ఓభో మాయ సుదుర్మతి తాకేజిత కఠిన సంసారే కృష్ణ వరాదయం హోయ్. अरे भारे जुवा जाए स्वप्रसादा ने दिलो भय से नाम भाओ राधा कृष्ण गुना गाओ प्रेम शिरा को चैतन्यता जय नी माँ जय निता जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्रीअद्वैत गदाधरा శివాసది గౌరభక్తరుంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జయ శ్రీ శ్రీ రాధా గోవింద సఖీ వృంద గిరిరాజ మహాప్రసాదం కి గోమాతకి శల ప్రభుపాదకి శిల గురుదేవ్ కి దాయ గౌర ప్రకృతి హరి హరి బోర్ హరి కృష్ణ.